गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः. ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मम् तस्मै श्रीगुरवे नमः. श्रीगुरुभ्यो नमः. ॐ श्रीनारायणपरमात्मने नमः.
थैंक यू कृष्ण. ओम श्री नारायण परमात्मने नमः. ఈరోజు భగవాన్ ఆరాధన అండి. ఈరోజు మన రమణాశ్రమం నుంచి లైవ్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో ఈరోజు మదర్స్ డే అనమాట. సో నాన్నగారు చుట్టూ అందరూ ఎక్కువ తల్లులే ఉన్నారు కదా. సో మన భక్తులందరికీ, నాన్నగారు చుట్టూ ఉన్న క్లోజ్ డివోటీస్, నాన్నగారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ, అందరూ ఎక్కువ లేడీసే కదా, అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు అండి. ఇప్పుడు ఈరోజు వనజ మాట్లాడతారు. వనజ గారు ఎవరు అంటే నాన్నగారు, అదే వాళ్ళ ఫాదర్ది జిన్నూరు అండి. సో చిన్నప్పటి నుంచి నాన్నగారు దర్శనం అది చేసుకోవడం, అదే మురమళ్ళ తీసుకెళ్లేవారంట మీటింగ్స్ కదీని. తర్వాత తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత హై స్కూల్కి వచ్చే టైం కొంచెం రెగ్యులర్గా వెళ్ళడం, తర్వాత అనుబంధం పెరగడం, అలాగ వాళ్ళ నానమ్మ నాన్న వాళ్ళ ఫాదరు, అలా మళ్ళీ వీళ్ళ జనరేషన్, వీళ్ళ పిల్లలు, అందరి జనరేషన్స్ నాన్నగారి దగ్గర బాగా సన్నిహితంగా ఉన్నవాళ్ళు. సో ఈరోజు మనం వనజ గారిది విందాము. అండ్ బిఫోర్ వనజ గారు మొదలు పెట్టే ముందు భక్తులందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇప్పుడు కోవిడ్ సీజన్ సెకండ్ ఫేజ్ నడుస్తోందండి. అంటే చాలామంది, అంటే చాలామంది అందరి ఇళ్లలో, ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో, ఇంక్లూడింగ్ మా ఇంట్లో కూడా అందరి ఇళ్లలోని ఎవరో ఒకరికి ఈ కోవిడ్ రావడం, తగ్గడం, అంటే ఎవరు భయపడవలసిన అవసరం లేదు, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ వీలైనంత కొంచెం ఈ వచ్చే 1-2 నెలలు అందరూ కొంచెం ఇళ్లల్లోనే ఉండి అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వైరస్ చాలా, అంటే ఇప్పుడు వచ్చే కొత్త వైరస్ ఏదైతే ఉందో అది కొంచెం స్ట్రాంగ్ అంటున్నారు. సో సింప్టమ్స్ ఏమన్నా మీకు అనిపిస్తే, ఏదో మామూలు జలుబనో, లేకపోతే మామూలు దగ్గనో, లేకపోతే ఊరికే జ్వరం అని ఏదో క్రోసిన్ వేసుకునో, అలా కాకుండా ఏ రకమైన సింప్టమ్ ఉన్నా కూడా నాకు కానీ గ్రీష్మకి కానీ ఒక మెసేజ్ పెడితే వెంటనే వీలైనంత మేము వేరే, అంటే మన భక్తుల్లో ఉన్న డాక్టర్స్తో సంప్రదించి వీలైనంత తొందరగా సజెషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో భక్తులు ఎవరు దయచేసి భయపడద్దు, కంగారు పడద్దు, కానీ జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, లేకపోతే ఏదైనా అసౌకర్యం కానీ ఉంటే గనక ఒక్కసారి వెంటనే మీరు మళ్ళీ మందు వేసుకుని చూసి రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాము అలా కాకుండా వెంటనే నాకు కానీ గ్రీష్మకు కానీ ఒక మెసేజ్ పెట్టండి. సో వీలైనంత తొందరగా, అంటే మన భక్తుల్లోనే డాక్టర్లు పెద్దోళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వెంటనే డాక్టర్ని సంప్రదింపు. మీకు ఊళ్ళో ఎక్కడికో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కష్టం అవ్వచ్చు, లేకపోతే ఏం చేయాలో తెలియకపోవచ్చు. సో ఎవరో కంగారు పడద్దు, ఎందుకంటే మెడిసిన్ మనం ఫస్ట్ నుంచి వాడామనుకోండి ఇంట్లో క్వారంటైన్ ఉండగానే తగ్గిపోతుంది. సో అది ఈజీగా దాటేయగలుగుతాం అందరం. అంటే ఈ ఇది ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది పాపం తెలియక ఇబ్బంది పడిపోతున్నారు బయట. అంటే మాకు రోజు తెల్లారిస్తే ఎక్కువ ఇవే ఫోన్స్ వస్తున్నాయన్నమాట, ఇలాగ జ్వరంగా ఉంది, 2 రోజుల నుంచి నీరసంగా ఉంది, ఎక్కడ డాక్టర్లు దొరకట్లేదు, బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది అని. సో మన భక్తుల్లో ఎవ్వరు ఎక్కడ ఎవరు ఏ ఇబ్బందితో ఉన్నా ఒక్కసారి నాకు కానీ గ్రీష్మకు కానీ మెసేజ్ పెడితే వెంటనే డాక్టర్స్ని ఒక్కసారి సంప్రదించి మీకు ఫోన్ చేసి కుదిరితే కనెక్టింగ్ కాల్ పెట్టి అడ్రస్ చేద్దామండి ఈ ప్రాబ్లమ్ని. సో మనందరం ఇది కలిసికట్టుగా దాగుదాము, ఇబ్బంది ఏమీ ఉండదు, ఎవరు దయచేసి కంగారు కూడా పడద్దు. కానీ వీలైనంత ఎవరిళ్లలో వాళ్ళు ఉంటే సేఫ్ అండి. బయటకు ఏమన్నా అత్యవసరాలకు వెళ్ళినా కూడా మాస్క్, డబుల్ మాస్క్ వేసుకుని శానిటైజర్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏది ముట్టుకున్నా వెంటనే చేతులు తుడుచుకుంటూ ఉంటే ప్రమాదం ఉండదు అనమాట, 90% ప్రమాదం అవాయిడ్ చేయొచ్చు. సో ఇది అంటే ఇది ఇంపార్టెంట్, చెప్పడం చాలా ఇంపార్టెంట్ అని అనిపించి చెప్పడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నా నంబర్స్ కూడా ఇప్పుడే పెట్టింది గ్రీష్మ, మెసేజ్లో చూసుకోవచ్చు మీరు నా నంబరు, గ్రీష్మ నంబరు. సో సునీల్ గారికైనా పర్వాలేదు, మా ముగ్గురులో ఎవరికి పెట్టినా పర్వాలేదు, వెంటనే మేము డాక్టర్స్తో సంప్రదించి మీతో టచ్లో ఉండి మీకు తగ్గే వరకు చూసుకుందామని నిర్ణయించుకున్నాం అనమాట. సో ఇప్పుడు ఈరోజు వానజీ గారు మాట్లాడతారు, ఈరోజు భగవాన్ ఆరాధన కూడా అండ్ మదర్స్ డే సందర్భంగా. వానజీ, సో హ్యాపీ అమ్మ టు హ్యావ్ యూ హియర్. సో నీ మాటల్లో ఫస్ట్ నుంచి నాన్నగారితో నీకు పరిచయము, నీ జర్నీ అండ్ నీ స్పిరిచువల్ జర్నీ గురించి చెప్పు.
అలాగే. ఓం గురుభ్యో నమః, ఓం శ్రీనాంద పరమాత్మనే నమః, ఓం నమో భగవతే శ్రీ రమణ. ఉష నాన్నగారు మా తాతయ్య అంటే మా ఫాదర్ ఇద్దరు కూడా కజిన్స్ అవుతారన్నమాట ఉష, బ్రదర్స్ అన్నమాట. మాది శివాలయం దగ్గరే, మా అసలు ఇల్లు అక్కడే, కానీ మా నాన్నగారు చిన్నప్పుడే పెదమడి వచ్చేసారన్నమాట అక్కడికి. లేదంటే మేము కూడా అక్కడే గిల్లూరులోనే పెరిగి ఉండేవాళ్ళం. నెక్స్ట్ ఏంటంటే నాన్నగారు ఇప్పుడు తాతయ్య తల్లి ఉండేవారు, నాన్నగారు చాలా పెద్దమ్మ పెద్దమ్మ అంటూ చాలా ఇదిగా ఉండేవారు అన్నమాట. అప్పుడు ఆ మామయ్య పోయినప్పుడు కూడా నాన్నగారు ఆ టైంకి మా తాతయ్య చెల్లెలు వెళ్ళి ఇలా అమ్మకి తేడాగా ఉందండి అంటే నేను వస్తున్నాను అని చెప్పి నాన్నగారు వెళ్ళి ఆ మామయ్య గుండెల మీద ఆవిడకి ఎక్కుళ్ళు వస్తా ఉంటే చెయ్యి పెట్టి చాలా సేపు ఉంచారంట ఉష. అప్పుడు నాన్నగారు ఉష అంటే ఆవిడ కూడా 15 ఏళ్ళు అవుతుందేమో అంతే మాకు తెలుస్తుంది, కానీ మా పెళ్ళిళ్ళు అయిన తర్వాతేనమ్మా ఆవిడ కూడా. అంటే ఇదివరకు నాన్నగారు ఇలాగే రిలేషన్ తాతయ్య వైపు, మళ్ళీ నాన్నమ్మ వైపు కూడా రిలేషన్ ఉంది ఉష. నాన్నమ్మకి నేరస్థ మనవడు అన్నమాట.
ఓహో, ఓకే ఓకే.
నాన్నగారు నాన్నమ్మ మా నాన్నమ్మకి నేరస్థ అవుతారన్నమాట.
ఓకే.
పెదమడి అని చెప్పి చెప్తారు కదా అలా అన్నమాట. అది ఏంటంటే నాన్నగారికి మాకు అంటే నాన్నగారు ఎప్పుడో భగవాన్ ఫోటో ఇచ్చారంట మాకు చిన్నప్పుడే, మాకు అంత ఐడియా లేదు. అది మా వీధిలో ఉండేది ఎప్పుడు కూడా, మా కజిన్స్ వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవరే అంటే గోచి పెట్టుకుని కూర్చుని ఉంటారు కదా
ఎవరు,
అప్పుడు మేము నాన్నగారి గురించి ఏమనుకునేవాళ్ళం గుర్తులేదు, కానీ నాన్నగారికి ఆయన గురువు గారంట అని చెప్పేవాళ్ళం అన్నమాట పిల్లలతోటి. కానీ ఆయన ఎవరో తెలీదు, అప్పుడు నాన్నగారు అంటే మా ఉద్దేశంలో ఎవరన్నది కూడా మాకు ఐడియా లేదన్నమాట. తర్వాత మాకు తాతయ్య, మా తాతయ్య చనిపోయిన తర్వాత సంవత్సరానికి నాన్నగారు పెదమడి వచ్చారు, అప్పుడు చూశాను మొదటిసారి. ఎందుకంటే అప్పట్లో జర్నీ అన్నది చాలా కష్టంగా ఉండేది కదా, కొంచెం ప్రయాణాలు అయ్యి కూడా మేము తక్కువే, జిన్నూరు కూడా అప్పటి వరకు మేము వెళ్ళలేదు. తర్వాత ఏమో పాతి సంవత్సరాకానికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసాం ఆయన్ని. తర్వాత ఒకసారి 1994లో ఒకసారి జిన్నూరు వెళ్ళాం, అప్పుడు ఫస్ట్ అన్నమాట. అప్పుడు 1994లో మా చెల్లెలు 10th చదువుతుంది అనమాట. ఆ సంవత్సరానికి వచ్చినప్పుడు చెప్పారు నీకు ఫస్ట్ క్లాస్ వస్తుంది అని చెప్పి చెప్పారంట ముందే.
ఓకే.
తర్వాత అంతకు ముందు కూడా మీటింగ్స్ కి ఒక్కరోజే వచ్చేవారు మొదట్లో మురమళ్ళ. ఒకరోజే వచ్చినప్పుడు నాన్నేంటంటే అందరినీ తీసుకెళ్లేవారు అనమాట, ఎందుకంటే అడుగుతారు పిల్లలు ఎలా ఉన్నారు అందరు అడుగుతారని. నాన్నమ్మని నాన్నమ్మ అమ్మని మమ్మల్ని అందరినీ కూడా మురమళ్ళ తీసుకొచ్చారు మొదట్లో ఒక్కరోజే వచ్చేవారు. తర్వాత 2 రోజులు వచ్చిన తర్వాత మనకి పెదమడ వచ్చి ఆ రాత్రి నాన్నమ్మ పుట్టింట్లో ఉండి మరుసటి రోజు మా ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ ప్రవచనానికి వస్తా ఉండేవారు అన్నమాట. అప్పుడు కూడా ఎందుకంటే ఒకసారి అంటే రమణ భాస్కర చదివి వాళ్ళు వచ్చా, కానీ ఎందుకో అప్పుడు ఏం నచ్చిందో తెలియదు, కానీ ఒకరోజు నాన్నగారితో నాన్నగారు నాకు శరణాగతి కావాలండి అని అడిగాను అన్నమాట. మినహాయింపు లేని శరణాగతి కావాలండి అని అలాగే అని చెప్పి నవ్వారు అన్నమాట. ఇలా 2 చేతులు పెట్టి నేను మొదటిసారి నాన్నగారిని అడిగిన ఇది అదేనా.
ఓహో, ఫస్ట్ అడిగిన ప్రశ్నే నాకు సరెండర్ కావాలని అడిగేశావా?
కావాలండి, మినహాయింపు లేని శరణాగతి. ఎందుకో అది నచ్చింది ఉషా నాకు, దాని గురించి కూడా పూర్తిగా నాకు ఏ అప్పుడు ఏమనుకున్నాను అన్నది కూడా నాకు తెలీదు. లేని శరణాగతి కావాలి అంటే నవ్వారు అన్నమాట అప్పుడు. తర్వాత కూడా ఎందుకో నాన్నగారి దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి ఇలా అనిపిస్తా ఉండేది అన్నమాట. అంతకు ముందు మొదట్లయితే నాకు భక్తి ఇది అన్నది కూడా ఏం తెలీదు, ఏం ఫీల్ అయ్యే వాళ్ళు అన్నది కూడా గుర్తులేదు అన్నమాట అసలు. తర్వాత కొంచెం మనకి అన్ని డిఫరెంట్ పెళ్ళైన తర్వాత కొంచెం లైఫ్ మారటం ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఉషా. ఏంటంటే నాన్నగారు కావాలి చూడాలి, అసలు అది కూడా ఆయన మీదకి ఎలా మళ్ళిందో కూడా తెలియదు ఉషా. అసలు కావాలనిపించేది, ఆయన్ని చూడాలనిపించేది, కానీ ఏంటంటే మాకు కొంచెం రెగ్యులర్ గా రావటం అన్నది తక్కువే ఉషా. ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా నాన్న కూడా తీసుకెళ్ళటం కూడా తీసుకురావటం మమ్మల్ని, ప్రతి దానికి కంపల్సరీ విడిగా ఎక్కడికి వెళ్ళటం అన్న కానీ ఇది కానీ ఓన్ గా ప్రయాణాలు కూడా అలవట్లేదు అన్నమాట. అంటే కొంచెం ప్రయాణం చేసినా పడదు అన్నమాట, కొంచెం వామిటింగ్స్ ఇవన్నీ ఉండటంతో ఎక్కువ వెళ్ళలేకపోయేవాళ్ళు, ఎక్కడికి కూడా తక్కువే. ఒక సమ్మర్ సెలవులకి అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళటం తప్ప అంతకు మించి ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదన్నమాట.
ఓకే,
అది అలా ఆయన్ని చూడాలి ఆయన్ని దర్శనం చేయాల అని అనిపిస్తూ ఉండేది. అప్పుడు ఎందుకు ఆ ఫీలింగ్, ఎందుకు అంటే ఒక బాధ మనల్ని భగవంతుడి వైపు తీసుకెళ్తే అది బాధ ఎలా అవుతుంది, అది కష్టం ఎలా అవుతుంది అని చెప్పి చెప్తారు కదా, అది చాలా ఇది అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిజంగా ఆ పెయిన్ వచ్చిన మూలనే కదా మనం నాన్నగారు కావాలని అనిపించింది. ఇదంతా కూడా అటువైపు వర్కే అవుతుంది ఉషా, మా వైపు నుంచి అంటూ ఏం లేదు, ఓన్లీ ఆ ఫలం కూడా ఆయన సంకల్పమే
లేదంటే. అంటే తెలియకుండానే మినహాయింపు లేని శరణాగతి ఉందన్నమాట.
అది ఇష్టం అనిపించింది బాగా, ఎందుకంటే ఇంకా అసలు చాలా ఇష్టం, ఏం వండకూడదు తప్ప అన్న ఇస్తాం అన్నమాట. తర్వాత ఒకసారి ఇలా అరుణాచలం అందరూ వెళ్తున్నారు అని చెప్పి నేను వెళ్తానన్నానమాట. నేను వెళ్తానంటే నాన్నతో చెప్తే ఏంటంటే ఎప్పుడు జిన్ను తీసుకొచ్చినా నాన్న తీసుకురావటమే కంపల్సరీ. ఎందుకంటే ఓన్ మాకు ఏ చేతిలో పర్స్ కానీ ఇది కానీ ఏ రెస్పాన్సిబుల్ ఎక్కటం దిగటం అంతే తప్ప ఇంకే పని చెయ్యం అనమాట. ఆయన తీసుకెళ్తా చెప్పుతాం మళ్ళీ తీసుకురావటం అంత డిపెండెంట్ బాగా. ఎప్పుడు నానే తీసుకెళ్ళేవారు తీసుకురావటం జరిగింది. ఒకసారి అరుణాచలం వెళ్తారు అందరూ నేను వెళ్తాను అని చెప్పి అడిగాను అన్నమాట. నాన్న అడిగితే నాకు తెలియకుండా మా ఈయనకి ఫోన్ చేసి మా హస్బెండ్ ఫోన్ చేసి అది అడిగితే కనుక పంపకండి వద్దని చెప్పండి అందరూ ముసలోళ్ళు వెళ్తున్నారు వాళ్ళు కూడా ఇది వెళ్తానంటుంది చెప్పండి అని చెప్పారంట. ఆ విషయం కూడా నాకు తెలియదు అన్నమాట. నాకు బాబు పుట్టాక నాకు ఇది బీపీ వచ్చింది ఉష ప్రెగ్నెంట్ టైంలో. అది నాకు ఉష ప్రెగ్నెంట్ టైంలో బీపీ వచ్చింది అన్నమాట. అది నెక్స్ట్ అలా కంటిన్యూ అయ్యింది అన్నమాట. అలా అవుతా ఉంటే అప్పుడు నాకు కొంచెం బీపీ కొంచెం రేస్ అవుతా ఉండేది కంట్రోల్కి వచ్చేది కాదు. నాన్న రెండు మూడు సార్లు హాస్పిటల్ తీసుకెళ్తే మీరు నన్ను అరుణాచలం పంపట్లేదు అందుకే ఇది పెరుగుతుంది మీరు పంపుతానని తగ్గిపోతుంది చెప్పి అన్నాను అన్నమాట. అంటే అప్పుడు నాన్నగారికి ఫోన్ చేసి ఇలాగా పెద్ద పాప వస్తానంటుంది నాన్నగారు ఇది అంటే పంపించి బంగారం మేము నేను చూసుకుంటాను పంపించు అని చెప్పారంట ఉష. తర్వాత ఈయనతో అంటేనే ఆయనే వద్దని చెప్పమన్నారు మీ నాన్నగారు అందరూ పెద్దోళ్ళు వెళ్తున్నారు ఇది వెళ్ళిపోతానంటుంది. ఎందుకంటే ఎక్కువ డిపెండ్ కదా ఉష మేము ఒకళ్ళు వెళ్తే అన్న భయం అన్నమాట. సరే పంపించాను అన్న తర్వాత నాన్న పంపిందామని టికెట్లు అయ్యి కూడా చూసేటప్పటికి టికెట్స్ అయిపోయినాయి ఉష. అప్పుడు మళ్ళీ నాన్నగారికి ఫోన్ చేసి ఇలా టికెట్స్ లేవంటే లేదు నేను తీస్తాను పంపించేయి అని చెప్పారు. అంటే నేను మా చిన్నాన్నమ్మ అంటే నాలుగో నాన్నమ్మ ఇప్పుడు జిన్నూరులో ఉంటారు ఆ నాన్నమ్మకి నాకునమాట ఇద్దరికి కూడా నాన్నగారే తీయించి మేము అలా జిన్నూరు అదే అరుణాచలం రావటం జరిగిందన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మెంటల్గా నాకేం అర్థమయ్యేది కాదు అక్కడ ఏదో అసలు మైండ్ ఒక రకంగా నేను మేనేజ్ చేసుకోలేని ఒక రకంగా అర్థమయ్యేది కాదు అక్కడ పొజిషన్. ఎందుకంటే ఇప్పటివరకు జీవించే విధానం వేరు ఇప్పుడు చెప్తూ వింటున్న మాటలు వేరుగా ఉంటాయి కదా ఉష.
అవును అవును.
కానీ నాకేం అర్థం అవ్వకపోతే కరెక్ట్గా నాన్నగారు రమణాశ్రమంలో ప్రదక్షిణ చేస్తున్నారన్నమాట చుట్టూ చేస్తా ఉంటే నాన్నగారు నేను ఒకసారి మీతో మాట్లాడాలండి అని చెప్పాను ఉష. సరేనమ్మా ఇప్పుడు మన ఆంధ్రాశ్రమం అన్నమాట అప్పుడు సాయంకాలం రా అని చెప్పారు. సాయంకాలం పైకి వెళ్తే ఇక్కడ రామచంద్రరాజు గారు ఉన్నారు. అంటే ఆల్రెడీ రామచంద్రరాజు గారు కూడా తెలుసు కదా కూర్చుతాడు మాట రావటం ఇది అని వెళ్ళమ్మా అని చెప్పారు. గుమ్మం దగ్గరికి వెళ్తుండగానే ఇంకా స్టార్టింగ్ నుంచి ఏడుపు అన్నమాట. అసలు నాకు నేను కంట్రోల్ చేసుకోలేనంత ఏడుపు అన్నమాట. లోపలికి ఏడ్చమ్మా అన్నారు నేను లోపలికి వెళ్ళాను. నేను ఏడ్చేస్తా ఉంటే ఏంటమ్మా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్సా అని అడిగారు. లేదు అలా ఏం లేదు నాన్నగారు నాకు ఇక్కడికి వచ్చాక నాకు ఏం అర్థం అవ్వట్లేదండి అని చెప్పి చెప్పాను అన్నమాట. అర్థం అవ్వట్లేదు నాకు ఏంటి తెలియట్లేదండి ఏమి అంటే నువ్వు శ్రద్ధగా పని చేసుకో చాలు అని చెప్పారన్నమాట. నువ్వు శ్రద్ధగా పని చేసుకో అని చెప్పాడు. సరే అయిపోయింది వచ్చేసాము అంటే ఆయన ఒకసారి మాట మాట్లాడారు అంటే అది ఒక టాబ్లెట్ వేయటమే కదా ఉషా.
అవును
మామూలు అయ్యాం కానీ అప్పటి నుంచి కూడా పని అంటే విపరీతమైన ఇది అనమాట. ఎలా అంటే నా చివరి శ్వాస వరకు పని వదలకూడదు, పని చేస్తానే నేను చచ్చిపోవాలి అన్న ఇది ఉండేది బాగా. అప్పుడు నాకు ఏంటంటే ఆ విపరీతమైన నడుము నొప్పి వచ్చింది. ఆ ప్రెగ్నెంట్ డెలివరీ తర్వాతే ఎలా అంటే నడుము దగ్గర నుంచి ఇంకా కాళ్ళు వరకు కూడా ఇంకా మనకి విపరీతమైన పెయిన్. పడుకున్న ఇప్పుడు జనరల్గా నడుము నొప్పి అంటే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అని అంటారు కదా, అలా పడుకున్నా కూడా బాగా అనమాట అది. కానీ ఏ రోజు కూడా దాన్ని ఇదని అనిపించలేదు నాకు. నేను పని చెయ్యాలి, నా దగ్గర నా బాధ్యత నేను చెయ్యాలి అన్నది చాలా విపరీతంగా పట్టేసింది విష. అది అంటే నా జీవితంలో నాకు పనికి అంత అవసరం ఉందేమో, అందుకనే ఆయన ఆ మాట మాట్లాడుకుండా ఉండొచ్చు. పని ఎంత అంటే సహకరించకపోతే ట్యాబ్లెట్ చేసుకుని పని చేసేట్టు అన్నమాట. అమ్మ అనేది ఏంటి అంత ఆలోచించుకోవు నీ గురించి అంటే, నా గురించి నేను ఆలోచించుకోవటం ఏంటి, ఆయన ఆలోచిస్తారు. ఇప్పుడు ఆయన ఈ ప్రాబ్లం తీసేయటం ఆయన పెద్ద పనేం కాదు, అయినా ఇచ్చారు అంటే దీన్ని నేను అనుభవించవలసి ఉంది. ఇప్పుడు నేను బాధపడ్డాను అంటే ఆయన ఇంకా బాధపడతారు, అంటే నాకు ఈ ప్రారంభాన్ని నాకు అనుభవించడానికి ఆయన ఎంతో బాధపడతారు. కానీ నేను ఇంకా బాధపడితే ఆ విషయాన్ని ఇదయ్యి ఆయన ఇంకా బాధపడతారు కదా, అందుకని చేయను అనేది అన్నమాట. అలా అంటే ఎలా చేయించేవారంటే చాలా ఈజీగా చాలా ఇష్టంతో పని చేసేస్తానే ఉండేవారు. ఏంటంటే పెదమడి వెళ్తే, పెదమడి అంటే అమ్మ నాన్నారి ఇంటికి వెళ్తే విపరీతమైన బద్ధకం వచ్చేస్తుంది దోష. ఇక్కడ ఎంత పని చేసినా అక్కడికి వెళ్తే అసలు పని అన్నది చేయలేదు అనమాట మెంటల్లీ. ఇప్పుడు ఏమనిపించేది అంటే నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడ పని చేయట్లేదు, ఇప్పుడు నేను ఏ చచ్చిపోయినా నేను పని చేస్తూ చచ్చిపోవాలన్న దాన్ని మిస్ అయిపోతానేమో అనిపించి దోష అక్కడ.
అంటే నీకు అంటే నీకు నాన్నగారు ఇచ్చిన మాట మంత్రం కింద పట్టేసింది ఇంక నీకు.
అవును దోష. ఇంకా ఎప్పుడు కూడా పని అన్నది చాలా, ఎందుకంటే ఆయన పనిని పూజలా చేయమనేవారు కదా ఉష. ఏంటంటే మాకు పూజ అన్నది కూడా మొదటి నుంచి అలవాటు లేదు ఉష, చాలా తక్కువ. ఎందుకంటే నాన్నమ్మ రాధాస్వామి అనమాట, దయాల్బాద్ రాధాస్వామి మీకు ఐడియా ఉండొచ్చు. అక్కడ ఏంటంటే ప్రార్థన చేసుకోవటం ధ్యానం చేసుకోవటం ఉండేది. మా నాన్నమ్మ ఆ ఏజ్ లో కూడా ఎప్పుడు ఆచారం అన్నది లేదు, ఇంటిలో ఎలాంటి ఆచారాలు అన్నది మాకు ఎప్పుడూ లేవు అనమాట. అందుకే నాకు మాకు ఆ విషయాలు కూడా తెలీదు ఇంకా ఇలా ఆచారంగా ఉండాలంటాం. కానీ ఎందుకంటే జనరల్ గా ఎక్కువ పెద్దోళ్ళ దగ్గరే కదా ఎక్కువ ఆచారాలు అన్నది మనకు ఉంటా ఉంటాయి ఉష. అలా అమ్మమ్మ ఉన్నారు అంటే అమ్మమ్మకి హెల్త్ తక్కువ, ఆవిడ ఏ మాట విన్నా భగవంతుడికి దండం పెట్టుకోవటం తప్ప ఆవిడ దగ్గర పూజ చేయటం ఇలాంటిది మేము చూడలేదన్నమాట. ఆవిడ మనస్ఫూర్తిగా ఆయనకి దండం పెట్టుకోవటం వెంకటేశ్వరం అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మ గారి ఇంట్లో చాలా పెద్ద ఫోటో ఉంది, మనస్ఫూర్తిగా ఆ ఫోటోకి దండం పెట్టుకోవటం, రాత్రి పడుకోబోయే ముందు పెట్టుకోవటం, ఏమైనా విషయాలు వింటే ఆ భగవంతుని చూసి దండం పెట్టుకోవటం ఇంతే. అంతకు మించి మా లైఫ్ లో పూజ అన్నదాన్ని ఇది పడలేదన్నమాట అట్లా. అందుకని దాని మీద కొంచెం శ్రద్ధ కూడా చాలా తక్కువ అవసరం. అందులో ఇప్పుడు మామూలుగా చేసే పూజలు, మామూలుగా జనరల్గా శుక్రవారం పూజ ఇవన్నీ ఉంటాయి కదా ఉషా, అవన్నీ పట్టుకుని కూర్చునేటప్పటికి శరీరంలో ఇబ్బంది ఎక్కువైపోయి మనసు ఎక్కడ నిలబడి కాదు, యాంత్రికంగా చేసినట్టు ఇది. అందుకు కూడా దాని మీద ఇది ఉండి కాదు పని, అంటే చేసే వంట కానీ ఎదుటి పెట్టి ఇది కానీ అది చాలా ఇష్టంగా ఉండేది అన్నమాట. పని మానేసి పూజ కూడా చెయ్యాలనిపించింది కాదు, ఉండేది కాదు. తర్వాత అంటే అటు ఇటు కూడా పాయింట్స్ వస్తూ ఉంటాయి
విశ్వసం.
ఒకసారి నేను చేసిన కూరలో ఉండగా ఇప్పుడు థాట్స్ వస్తూ ఉంటాయి కదా ఉషా, నెగిటివ్ థాట్స్ అనమాట. ఎంత ఫ్యాసెట్స్ ఎంత అంటే ప్రొద్దుట వంట చేసుకున్నప్పటి నుంచి మొత్తం అంతా కూడా ఎక్కువ మనం ఎక్కువ వంటింట్లోనే కదా గడిపేది, విన్నంతసేపు కూడా నాన్నగారి క్యాసెట్లు వింటవేనమాట, వింటూనే పనిచేయటం. అది కూడా తక్కువ సౌండ్ కాదు, చాలా ఎక్కువ సౌండ్ ఎందుకంటే తక్కువ సౌండ్ లో అయితే మైండ్ మనసు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అటు ఇటు, ఎక్కువ సౌండ్ అయితే చాలా అలర్ట్ గా ఉంటాం కదా. అసలు చాలా ఎక్కువ సౌండ్ పెట్టుకుని నేను వింటూ ఉండేవాళ్ళు అన్నమాట. అలా వింటూ ఉంటే నాన్నగారు ఏం చెప్పారో అది అలా జీవించాలి అన్నది ఎక్కువ ఇది. అది ఒకసారి ఏంటంటే ఎక్కువ విపరీతంగా నెగిటివ్ థాట్స్ ఉషా, నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటే ఒక రెండు రోజులు మూడు రోజులు అలా వస్తూ ఉంటే ఎందుకు ఇంత నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అంటే నా లోపల నుండి ఇది రావు కదా, అసలు నేను పనికిరాను, నేను ఎందుకు పనికి వస్తాను గురువు దగ్గర ఉండటానికి, ఎంత కారణం అంటే ఒక నాలుగైదు రోజులు విపరీతమైన సఫరింగ్, ఎలాంటి కళ్ళ చుట్టూ మార్కలు వచ్చేసి ఇంకా ఇవ్వండి అనమాట. ఇంకా అంటే నేను పనికిరాను, నాన్నగారు చెప్పినట్టు నేను లేను, నాకు నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి, ఇంత థాట్స్ వస్తే నేను జ్ఞానానికి ఎలా పనికి వస్తాను అన్నది విపరీతమైన బాధ అనమాట. అప్పుడు ఒకరోజు పడుకున్నప్పుడు నేను ఒక ఇంట్లో పెద్ద మళ్ళీ ఇంట్లో ఉంటున్నానంట, వంగుని ఒక ఇంట్లో నుంచి బయటికి చూసినప్పుడు ఒక పెద్ద కోతి వచ్చి నా తలపైన కూర్చుందన్నమాట. తలపై కూర్చుంటే అదే కళ, కళలో పెద్ద కోతి వచ్చి తల మీద కూర్చున్నప్పుడు అది విపరీతమైన బరువు. ఎంతంటే అది ఒకసారి దూకితే ఇల్లు కూడా అక్కడ మొత్తం అంతా అణిగిపోతుందంట, అంత బరువుగా ఉంటుందంట కోతి. ఇంత బరువు అంటారు, ఎంతగా ఎఫెక్ట్ నా మెళ్ళ వరకు మాత్రమే ఉంది ఉషా, బాడీ మీద ఏం లేదు, తల మెళ్ళ వరకు అనమాట. ఉంటే ఏంటి ఇంత ఇబ్బందిగా ఉంది, మా చెల్లెలు ఉంటే నువ్వు తియ్యి ఒకసారి దాన్ని, దాన్ని తియ్యి అని చెప్పి అడుగుతుంటే అది నవ్వుతుందంట, నవ్వుతుంది ఉషా, నవ్వుతా తీయదు ఇలాగా నవ్వుతుంది అని చెప్పి అని అయిపోయింది ఆ కళ. తర్వాత పగలు పడుకుంటే కళ వచ్చింది, ఏంటి ఇదేదో పగటి కళ్ళు పైచ ఎక్కువై వస్తాయి అంటారు కదా, ఇలా ఏదో మనకి ఎక్కువై ఉండవుతుంది అని చెప్పి అంటే రమణ భాస్కర చదువుతూ ఉండేవాళ్ళం కదా ఉషా, అప్పుడు మరుసటి రోజు ఎప్పుడో రమణ భాస్కర చదువుతా ఉంటే చెడు తలంపులు ఇనప సంఖ్యలు, మంచి తలంపులు బంగారపు సంఖ్యలు రెండు కూడా మీకు బంధిస్తాయి, ఇవన్నీ నీ నెత్తి మీద పెట్టుకుని, అంటే ఇప్పుడు ట్రైన్ ఎక్కి లగేజ్ నీ నెత్తి మీద పెట్టుకోవటం నీ తప్ప గురువు తప్ప అని వచ్చింది అన్నమాట. ఇంకా నాకు నిజమే కదా, ఇప్పుడు ఆ తలంపులు వస్తున్నాయి వస్తున్నాయి అని చెప్పి నేను పట్టుకున్నాను అక్కడ. తలంపు ఎంత బరువో చూపించారు ఉషా నాకు అక్కడ, ఒక కోతి నెత్తి మీద ఎంత బరువుగా ఉంటుందో ఇప్పుడు.
అంటే ఒక తలంపు అంటే బరువు, అంటే ఒక నెగటివ్ థాట్ కానీ ఒక వర్రీ థాట్ కానీ ఎంత బరువు క్రియేట్ చేస్తుందో
అర్థమైంది. సో ఇది కదా చూపించారు అని చెప్పి అప్పుడు అర్థమైంది ఆ కళ యొక్క ఇది ఏంటి అన్నది. నిజంగా అన్ని నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉంటారు కదా ఉషా, తాటికి మీరు బలం ఇస్తున్నారు తాటికి బలం లేదు అని చెప్పి.
అవునమ్మా అవును.
ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి కానీ అన్నీ పట్టుకో, ఏది మన సంసారానికి ఇష్టమైందో ఏది నచ్చందో రెండాసులు మాత్రమే పట్టుకుని మోస్తూ ఉంటాం.
అవును అవును. అంటే అవును మనకి దేంతో తాదాప్యం ఉందో దాన్ని ఎక్కువ పట్టుకుని క్లింగ్ దానికి ఎక్కువ క్లింగ్ అవుతూ ఉంటుంది మనసు,
అవుతా ఉంటుంది దాన్నే పట్టుకుంటుంది. మరి తలంపులన్నీ బరువే అయినప్పుడు మరి అన్ని పట్టుకోవట్లేదు కదా మనల్ని, అన్ని మనకు బరువు రావట్లేదు కదా. మనం పట్టుకొని మనం సపోర్ట్ ఇచ్చిన తలంపు మాత్రమే మనకి బరువుని తీసుకొస్తుంది. ఆ తలంపు ఎంత అంటే, ఒకసారి నాన్నగారు చెప్పారన్నమాట, సత్యసాయి బాబు గారు చెప్పారంట, మీకు తలంపులన్నీ తేళ్ళు జర్రులు అనే విషయం మీకు తెలియక పట్టుకుంటున్నారు, అది తెలిస్తే మీరు వదిలేస్తారు కదా అని చెప్పి. నిజంగా తలంపు ఇంత బరువును తీసుకొస్తుంది, తలంపే తీసుకొస్తుంది అన్న విషయం తెలియక పట్టుకుని ఉన్నా. తలంపు వల్లే కదా అంత ఇబ్బంది అన్నది పడింది అక్కడ అంతా కూడా.
అవునమ్మా అవును.
పెయిన్ కానీ ఇది కానీ మరి నిజంగా అదే బాధను తీసుకొస్తున్నాయి అన్న విషయం మనకు అర్థమైనప్పుడు ఆటోమేటిక్ వదిలేస్తాం కదా ఉషా. అది కూడా ఆ రోజు ఆ విషయం అయినా నెమ్మది నెమ్మదిగా మనకి ఆ థాట్ బరువు ఏంటో అర్థమవుతూ ఉంది. ఇప్పుడు చెప్పిన తర్వాత అదే ఈ క్లాస్ నాకు టెన్షన్ గా ఉంది ఇది అని చెప్పాను కదా ఉషా, ఎందుకంటే ఇప్పుడు నా మైండ్ ఎక్కువ బ్లాంక్ గా ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఏ ఇప్పుడు నేను ప్రిపేర్ అవటాను కానీ ఇది కానీ నాకు ఒక ఇది అవ్వట్లేదు, ఎందుకంటే నేను ఆ బరువు కూడా మోయలేదు.
అంటే నువ్వు ఆ అంటే తలంపు ఏ తలంపు అయితే నీకు బరువు క్రియేట్ చేస్తుందో ఈ మాటను ఆధారంగా చేసుకుని ఆ తలంపు అంటే తలంపు క్లియర్ అయిపోతుంది దానంతట అది నీ అప్రయత్నంగా అంటున్నావా?
అదే అంటే దాన్ని ఇంకా తలంపులకి ఎక్కువ శక్తిని ఇవ్వటం తగ్గిపోయింది.
అంటే అంటే ఈ మాట ఎప్పుడైతే అంటే ఫస్ట్ నీతో నాన్నగారు ఆంధ్రాశ్రమంలో చెప్పిన మాట ఈ పని శ్రద్ధగా చెయ్యి అన్న దానికి ఎలా అయితే నువ్వు యాజ్ ఇట్ ఈస్ గా పని శ్రద్ధగా చేస్తూ వచ్చావో ఈ తలంపుల విషయంలో అంటే నెగటివ్ తలంపుల విషయంలో అది భారం అయ్యి ఈ కళలో ఎప్పుడైతే కోతి అదే అంటే ఇంత భారం తలంపు అనేది నీకు అవగాహన అయిందో, సో ఈ బరువైన తలంపులు మోయవలసిన అవసరం మనకు లేదు, అంటే నెత్తి మీద లగేజ్ పెట్టుకోమని భగవంతుడు మనకు చెప్పలేదు మనమేమొస్తున్నాం అనేది నీకు అర్థం అయిన క్షణం నుంచి ఆ తలంపుకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి ఆ బరువు ఫీల్ అవ్వడం మానేసావు అంతే కదా.
అంటే ఆ తలంపు ఏదైనా విషయం తెలిసినా కొంతసేపటికైనా వెంటనే దీని వల్ల కదా మనం సఫర్ అయ్యేది అన్న విషయం అర్థం అవుతూ వస్తుంది.
అర్థమయ్యేసరికి దాన్ని వదులుకోగలుగుతున్నావు.
వదులుకోగలుగుతున్నాం, దాన్ని ఎక్కువ మననం చెయ్యాలనిపించట్లేదు ఉషా. తలంపు చేస్తే అంటే ఒక విషయం చెప్తారు కదా, మీరు గోడలో ఒక మేకు దిగ్గొడతారు, కొంచెం దిగ్గొట్టారు అంటే మీరు చేతితో కదిపితే వచ్చేస్తుంది, అదే బలంగా దిగ్గొట్టేస్తే అది మళ్ళీ మీరు తీయటానికి కూడా అంతే కష్టం అవుతుంది అని చెప్తారు. ఇప్పుడు ఈ థాట్స్ కూడా మనం ఎక్కువ మననం చేయటం వల్ల కూడా బాహ్య విషయాలు ఎక్కువ మనటం.
అవునమ్మా ఇక్కడ ఇక్కడ ఊరికే చిన్న ఇంటర్ఫియర్ అవుతాను ఊరికే జస్ట్ ఒక్క 1 మినిట్. ఇక్కడ నాన్నగారు నువ్వు ఆల్రెడీ చెప్తావమ్మా ఐ మీన్ అంత సబ్జెక్ట్ లో భాగమే కదా, అంటే ఇంకో విధంగా నాన్నగారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే కూడా ఇప్పుడు మనకి మంచి చెడు రెండూ ఉంటాయి మనకి మనసులో. మంచి అలవాట్లు ఉంటాయి, చెడ్డ అలవాట్లు ఉంటాయి, మంచి తలంపులు ఉంటాయి, చెడ్డ అలవాట్లు చెడ్డ తలంపులు ఉంటాయి. ఆ నాన్నగారు కూడా ఎప్పుడు ఏంటంటే మీరు చెడు తగ్గించేసుకోవాలి అంటే మీరు అంటే సునాయాసంగా చేయగలిగింది ఏంటి అంటే మీ నువ్వు ఇందాక చెప్పినట్టమ్మా దానికి ప్రోత్సాహం ఇవ్వకుండా దాన్ని రిపీట్ చేయకుండా నీ మంచిని నువ్వు ప్రోత్సాహం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ గా నెగిటివ్ మెల్లమెల్లగా అది డ్రాప్ అయిపోతుంది,
తగ్గిపోతా ఉంటుంది ఉష.
అంటే రెండు పద్ధతులు యాక్చువల్ గా అంటే సబ్జెక్ట్ ఏ పాయింట్ తీసుకున్నానమ్మా నువ్వు చెప్పినట్టు ఎవరికి ఏ పాయింట్ పట్టినా మనం లోపల విడుదల అవ్వడం ఇంపార్టెంట్ అమ్మా. అంటే మన మనసులో మనసు బంధంలో నుంచి మనం విడిపోవడం ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్రకారం. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా తీసుకున్నావు అంటే బరువు నెత్తి మీద భగవంతుడు పెట్టుకోమని మనకు చెప్పలేదు, సో ఇది కేవలం తలంపే, తలంపు బరువుగా ఉంది, వదిలేస్తే ఏమీ లేదు. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి అంటే ఒకవేళ అది వదులుకోలేకపోతున్నారు లేకపోతే ఆ మనసులో ఉన్న చెడో లేకపోతే ఆ నెగిటివో లేకపోతే ఈ వర్రీయో ఏదో ఒకటి అంటే అక్కర్లేని ఏమన్నా తలంపులు ఉంటే గనక ఒకవేళ అందులోంచి బయటికి రాలేకపోతే నీ మంచిని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చెడు ఆటోమేటిక్ గా తప్పుకుంటుంది అన్నమాట.
తగ్గిపోతుంది కదా
అంటే మంచి. అవును 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 అది సహజంగా సహజంగా తగ్గిపోతుందమ్మా. అంటే అంటే ప్రత్యేకం దానికోసం మనం కృషి విపరీతమైన కృషి చేయక్కర్లేదు, మంచిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే అది ఆటోమేటిక్ గా తప్పుకుంటుంది.
అవును 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 అవును.
అండ్ అందుకే టు ద గ్రేటెస్ట్ థింగ్ ఇస్ నాట్ టు వరీ అని చెప్పారు. అందుకే అంటే ది గ్రేటెస్ట్ థింగ్ ఇస్ జస్ట్ నాట్ టు వరీ అమ్మా, దిస్ నథింగ్ టు వరీ. ఎందుకంటే అది అది నెగిటివిటీ నిజం కింద అనిపిస్తుంది, అది కూడా తలంపే కదా, అది మనం కాదు అనేది మనకి అవగాహన అయిపోయింది అనుకోమ్మా, ఇన్స్టెంట్ గా మనం దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. సో దాంతో తాదాపు అక్కర్లేదు మనకి.
అవును అవును అవును.
అమ్మా చెప్పమ్మా.
అదే పెయిన్ మనకి అక్కడ వస్తుంది అన్న విషయం తెలిస్తే అదే బాబా గారు చెప్పినట్టు అవే మిమ్మల్ని కొడుతున్నాయి అన్న విషయం చెప్పినప్పుడు మనమే ఆటోమేటిక్ గా తెలియక కదా అవన్నీ పట్టుకుని
తెలియకేనమ్మా. అందుకేరా అందుకే నాన్నగారు సబ్జెక్ట్ ఎప్పుడు అంటారు చూడు, నువ్వు అజ్ఞానం నుంచి బయటికి రావాలంటే నీకు ఆత్మవిద్య ఇంపార్టెంట్, నీకు మంచితనం ఉండాలి, మంచి సద్గుణాలు ఉండాలి, మంచితనం ఉండాలి, నీకు విద్య ఆత్మ విద్య ఉండాలి. అజ్ఞానం అజ్ఞానంలోంచి విడుదల అవ్వాలంటే ఆత్మ విద్య మస్ట్ అమ్మా. ఇప్పుడు మనకి ఈ విద్య కదరా మనల్ని పురోగతికి తీసుకెళ్తోంది, అంటే వెలుగులోకి మనల్ని ఏది నడిపిస్తోంది, కేవలం సబ్జెక్టే.
అవును
అవును చెప్పమ్మా చెప్పు.
అంటే అప్పట్లో మేము చాలా తక్కువ కదా ఉష జిన్ను రావటం అది కూడా అప్పుడు ఏంటంటే ఎక్కువ కళలోకి వచ్చేవారు అనమాట నాన్నగారు, రిపీటెడ్ గా ఏది వచ్చినా కూడా కళ్ళలోకి వచ్చి. ఒకరోజు అయితే ఒక బెంచ్, ఒక స్కూల్లో నేను కూర్చున్నాను, ఇంకొక బెంచ్ మీద వచ్చి నాన్నగారు కూర్చున్నారనమాట, వచ్చి నవ్వుతా నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఎవరు ఆపకండి పంపించేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. అది అది అసలు అంటే మిరాకిల్ ముందు ముందు చెప్తాను అది ఎలా జరిగింది కూడా చెప్తాను ఉష. ఎప్పుడు కూడా నాన్నగారు శాంతిగా ఉన్నావు కదా, నువ్వు శాంతిగా ఉన్నావు కదా అని అడిగేవారు అనమాట. అప్పుడు అనిపించేది నేను శాంతిగా లేకపోయినా మీరు అన్నారు కనుకుంటాను నేను అంతే, దానికి ఎక్కువ ఆప్షన్ లేదు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే బాబు సాయి అన్నమాట పేరు, ఆడు ఆడితో కూడా ఏంటంటే ఆడు వయసుతో ఎప్పుడు ఆలోచించలేదు, ఆడు చిన్నోడు కదా ఇది అర్థం అవుతుంది కదా, నా మీద ఏ సబ్జెక్ట్ అయితే నాకు ఇదవుతుందో అదే చెప్పేది అన్న ఆడు కూడా. అది ఆడి వయసు ఆడు అర్థం చేసుకుంటాడా అన్న తలంపు ఎప్పుడు ఉండేది కాదు, విపరీతం అంటే ఇప్పుడు ఒక్కడైనా గారం ఇలా ఏం ఉండేది కాదనమాట, ఎట్టి పరిస్థితుల్లోని నా చెప్పినట్టే నడుచుకోవాలంతే. ప్రతిది అంటే ఇది ఎలాగే ఉండాలి, నాన్నగారు ఎలా అని చెప్పారు అన్ని. మరి అప్పుడు నాకు నాకేమనిపించిందో ఆడికేమర్థమైందో నాకు తెలియదు, కానీ విపరీతంగా చెప్పి స్నానం చేయిస్తా, భోజనం పెడతా, ఇంక విపరీతంగా అదేనమాట. ఇప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది అన్నమాట, అసలు ఏం అర్థం అవుతుందని చెప్పాను. అప్పుడు ఏం అంటే నాకు ఉన్నదే నేను చెప్పగలను. ఇప్పుడు నా మెంటల్ పరిమితి ఎంత వరకు ఉందో అంతవరకు మాత్రమే నేను ఇది
చేయగలను.
ఈ మెంటల్ పరిమితి పెరిగే కొద్ది సబ్జెక్ట్ మనకు అర్థమయ్యే విధానమే మారిపోతా ఉంటుంది. ఇది వరకు ఉన్న సబ్జెక్టు అర్థమైంది వేరు, ఇప్పుడు అర్థం అవుతున్నది వేరుగా
వేరు. అవునమ్మా, అవును అవును.
ఆ పరిమితి పెరిగి కొలిది ఆ డిఫరెన్స్ అన్నది బాగా ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఈడు చిన్నప్పుడు ఈ చదువులు నేను చదవలేను, నేను ఫస్ట్ క్లాస్ చదువు మానేస్తానని ఇవ్వడన్నమాట. అంటే అది కూడా మనకి ఇదే, అది కూడా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోవాలంతే. మన పనే, మన పని ఆయన చెప్పేస్తే పని అయిపోయింది అంతే. వెళ్ళి మా చెల్లెలు గారు బాబు 3వ నెల ఇక్కడికి ఎక్కడికి వచ్చారు, చింతలపూడి వచ్చారన్నమాట. అప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి మా చెల్లెలు గారు బాబుని చూపించి, ఈడు కూడా నాన్నగారు ఈడు చదవని అంటున్నాడండి, ఫస్ట్ క్లాస్ చదివి మానేస్తాడంటండి అంటే, లేదమ్మా చదివేస్తాడులే పర్వాలేదు ఇది చదివేస్తాడు అన్నారు. నిజంగా ఆ వాక్యమే అలా ఇది జరుగుతుంది అన్నమాట ఆ చదువు. ఎందుకంటే ఇప్పుడు అదే చెప్తాను, ఆయన చెప్పారు నువ్వు అలా చదువుతానే ఉంటావు అని చెప్పి, ఈ కంప్యూటర్స్ అనేటప్పటికీ అలా చదువుతానే ఉండాలి కదా ఉషా ఎప్పుడు కూడా. ఇప్పుడు అంటే వీళ్ళు కూడా పిల్లలు అంటే ఆడికి ఇంటర్ వరకు కూడా ఊరికే వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళు ఇదే, కానీ అట్లు గురించి మేము మాట్లాడుకుంటే వింటాం ఇలా చెప్పటం వీటి మీదే ఉండేది. ఆడికి మేము మామూలుగా మేము పేరు పెట్టేసినా కూడా నాన్నగారు రేపు మరి పెదమడ వచ్చినప్పుడు అక్షరాభ్యాసం అని చెప్పి చెప్పినప్పుడు ఏ పేరు ఇడిది అని అడిగారు అన్నమాట. ఎందుకంటే ఆడికి చాలా పెద్ద పేరు పెట్టేసాం అప్పుడు. అంటే ఆ పేరు చెప్తే లేదు సూర్యనారాయణ రాజు అని వెయ్యండి, స్కూల్లో సూర్యనారాయణ రాజు అని వెయ్యండి అని చెప్పారన్నమాట. అంటే నామకరణం కూడా మళ్ళీ ఆయన చేశారు. అక్షాభ్యాసం
ఓహో మీరు ఆల్రెడీ పేరు పెట్టేస్తే పెద్ద పేరుని మళ్ళీ అది మార్చి నాన్నగారు పేరు పెట్టారా?
అంటే స్కూల్లో సూర్యనారాయణ రాజు అని వెయ్యండి ఇంత పేరు చెప్పారు.
అదే అదే అంటే మొత్తం పేరు కాకుండా ఇలా పెట్టండి లాస్ట్ దాని.
అంటే మా అక్క చెల్లెళ్ళ ఇద్దరిని కూడా ఎప్పుడు కూడా మీ ఇద్దరు చాలా బాగుంటారమ్మా, మీ బాగా కలిసి ఉంటారమ్మా అనేవారు అన్నమాట. అంటే ఇప్పుడు అనిపించేది సరే ఉంటాం లేదో అన్నది తెలీదు, మీరు చెప్పారు కనుక ఉంటాం అంతే లోపల. ఇలా ఏంటంటే ఒక విషయం చెప్పి, కృష్ణుడు చెప్పిన నేను చెప్పినట్లు నువ్వు జీవిస్తే నా అనుగ్రహం కలుగుతుంది, కానీ ఒక భక్తుడు అడుగుతాడు అంట, నువ్వు చెప్పినట్లు ఎలా జీవించాలి, మాకంటూ మనసు ఉంది కదా, మాకు సొంత బుద్ధి ఉంది కదా అని చెప్పి అడిగితే, అప్పుడు కృష్ణుడు చెప్పాడంటే నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే నా అనుగ్రహం కాదు, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే అనుగ్రహం వస్తుంది అని చెప్పి. అప్పటి నుంచి కూడా ఆయన చెప్పినట్టే మనం చెయ్యాలి. ఇది మనకు అవుతుందా లేదా ఈ పని చేయగలం ఇది కాదు, మన జీవితంలోకి అది వచ్చింది అంటే అది మనం చేస్తేరాలి అంతే. మరి నా ఇష్టాయిష్టాలు ఇవి పెట్టుకుంటే అది ఆయన అనుగ్రహం రాదు కదా. చెప్పిన వాక్యం కూడా బాగా ఇదైంది అన్నమాట. మన
అంటే మన ఇష్టాలు, మన ఇష్టాలు పక్కన పెట్టి భగవంతుడు ఏదైతే మనకు మంచి అని చెప్తాడో అది మనం ఫాలో అవ్వడం.
అవును. ఒకసారి
పర్వాలేదు. పర్వాలేదు పర్వాలేదు. యా యాక్చువల్గా భగవంతుడి ఇష్టం మన ఇష్టం చేసుకున్నామంటే ఇంకా చాలా వైభవంగా ఉంటుంది జీవితం. అంటే మన ఇష్టాలు అయిష్టాలు పక్కన పెట్టమని ఎందుకంటాడు అంటే, అంటే మన ఇష్టాలు అయిష్టాలు అహంభావం నుంచి వచ్చాయి కదమ్మా.
అవును అవును,
అహంభావం నుంచి వచ్చేది. సో ఆయన ఆయన ఇష్టం మన ఇష్టం చేసుకోమండం ఎందుకు అంటే, ఆయన చెప్పిన ప్రకారంగా మనం జీవిస్తే ఆత్మసింహాసనానికి అర్హులం అయిపోతాం మనం. మన ఇష్ట మన ఇష్టాయిష్టాలు అజ్ఞానంలో నుంచి వచ్చినాయి కదరా
కదా. ఆయన ఏం చెప్తే ఆయన పని మనం చెయ్యాలి, ఆయన ఎలా నడుచుకోమంటే అలా నడుచుకోవాలి. అదే ఒకసారి అంటే మనకి చిప్పలపాలెం అని ఒక ఊరు వచ్చారు ఉష, అప్పుడు క్లాస్ ఉంది, అప్పుడు నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు, ఇక్కడ జ్వరం ఏదో వచ్చి హాస్పిటల్లో ఉన్నారు. ఆ రోజు అంటే చెప్తారు కదా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఒక్కలాగే ఉండాలి, వెళ్ళకపోయినా నువ్వు ఒక్కలాగే ఉండాలి, అంటే ఆ డిఫరెన్స్ ఉండకూడదు కదా. అందుకని ఎప్పుడు నన్ను నేను చూసుకోవటం అన్నది చాలా ఇదన్నమాట. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు కానీ, ఒక పని చేస్తున్నప్పుడు కానీ, నేను ఏ ఉద్దేశంతో చేస్తున్నాను ఏంటి అన్నది నాకు నేను ఒక కనపడతా ఉంటుంది ఉష.
వెరీ గుడ్ వెరీ గుడ్, ఎందుకంటే ఐ మీన్ ఇంట్రోస్పెక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్, అంటే భక్తులందరికీ కూడా. అంటే మనం బాహ్య దృష్టే కదరా అందరికీ ఎప్పుడు నిరంతరం ఏంటి అంటే, మనం లేచిన కాడి నుంచి పడుకునే వరకు బాహ్య దృష్టే ఉంటుంది. కానీ నువ్వన్నట్టు మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే మన బలహీనతల్లోంచి మన చెడులోంచి మన అలవాట్లలోంచి మనం విడుదల ఈజీగా అవ్వగలుగుతాం. బాహ్యంగా చూస్తూ ఉంటే పొల్యూట్ అయిపోతాం, మనది మనం గమనించుకుని చూసుకుంటూ మనం మనలో ఉన్నది తీసుకుంటూ మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వన్నట్టు శరణాగతి స్టేట్ ఈజీ అయిపోతుంది అన్నమాట.
అది మొదటి నుంచి కూడా అంటే మేము రెగ్యులర్ గా రాలేకపోతున్నందుకేమో గురువుతో మానసిక అనుబంధం చాలా ఇంపార్టెంట్ అని చెప్పిన విషయాన్ని మాకు చాలా ఇది ఉష, ఎందుకంటే మేము రావటానికి శరీరం సహకరించదు, అంత ఇది వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రశాంతంగా మేము అది ఇది అవ్వలేము. అందుకని గురువుతో మానసిక అనుబంధం, ఆయన చెప్పారు నీ హృదయంలో నేనున్నాను, నీ హృదయంలో నేనున్నాను అన్న విషయం అన్నది చాలా చాలా బా ఇదైంది ఉష. అంటే ఆయన ప్రతిదీ ఆయనతో మాట్లాడుకోవటం, ఆయనతో చెప్పుకోవటం. ఇప్పుడు నేను ఎవరితోటన్నా ఇది మాట్లాడవలసి వచ్చినప్పుడు ఎవరన్నా అంటే ఏం లేదు, మీ మీ గురువుతో చెప్పుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్తో మీరు ఎలా మాట్లాడుకుంటారో మీ గురువుతో కూడా అలాగే మాట్లాడుకోండి. అది అది కూడా నాకు చాలా ప్లస్ అయ్యింది ఆ ఇష్టం కూడా.
అంటే రెగ్యులర్ గా నాన్నగారి దగ్గరికి రైట్, రెగ్యులర్ గా నాన్నగారి దగ్గరికి వెళ్ళకపోయినా లోపల హృదయంలో ఉన్నది భగవంతుడే కదా, మన హృదయంలో ఉన్నది మన గురువే కదా అని చెప్పి, నీకు ఏది ఉన్నా కూడా నువ్వు లోపల దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఆ లోపల ఉన్న గురువు గారితో నువ్వు సంభాషణ చేసుకుంటూ ఉండేదాన్ని.
సంభాషణ చేసుకోవటం, ఆయనతో మాట్లాడుకోవటం, ఏదన్నా అర్థం అవ్వకపోతే ఇది అర్థం ఏంటి నాన్నగారు, ఇది ఎలా ఉంది, ఇది కొంచెం నాకు అర్థం అవ్వట్లేదు అని అనుకోవటం. అంటే నిజంగా గురువు దగ్గరికి వచ్చినా కొన్నిసార్లు వెనకే కూర్చుని వాళ్ళు ఉషా, కొన్నిసార్లు ఏంటంటే చెప్పినట్టు ఈయన జీవించలేకపోతున్నాను కదా, ఈయన ముందు కూర్చుంటే చదివేస్తారని భయం ఉషా. ఇదా చదివేస్తారు, ఈయన చెప్పినట్టు మనం ఇది అవ్వట్లేదు కదా అన్న, అంటే అవకాశం కొన్నిసార్లు ఇదైనా కూడా కూర్చోలేకపోయే వాళ్ళు అనమాట, ఆ భయం అనమాట.
అదేనమ్మా, అదేలేమ్మా, అదే అదే. అంటే ఆయన ఎదురుకుండా కూర్చుంటే అదే స్కాన్ తీసేస్తారు కదా, సో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా మనం నగ్నంగా ఆయనకి, అంటే మన వాసనలు మన బలహీనతలు లోపల అంతా స్కాన్ మొత్తం ఆయన చేతిలో ఉంటుంది కదా,
ఉంటుంది కదా. అది ఏంటంటే ఇంత సబ్జెక్ట్ ఆయన ఊరికే అని చెప్పలేదు, ఎంతో కొంత మీరు అప్లై చేయాలి మీ జీవితంలో, మీరు ఎలా నడుచుకోవాలి అన్న ఇదితో ఆయన ఇంత సబ్జెక్టు మనకి బోధించారు కదా ఉష. లేదంటే ఇంత బోధించవలసిన అవసరం కూడా లేదనిపిస్తుంది నాకు. ఎంతో కొంత మనల్ని నిరంతరం మట్టిలో బురదలో ఉంటానంటే ఎలా కుదురుతుంది?
యాక్చువల్ గా వనజ అన్నారమ్మా అదే, అంత అంత మాటలు ఆయన ఎందుకు చెప్పారు అని, అంటే లైక్ అంత అవసరం లేదు నువ్వన్నట్టు, అంత ఎక్స్ట్రీమ్ గా అన్ని గంటలు ప్రతిరోజు చెప్పవలసిన అవసరం ఆయనకు లేకపోయినా, అంటే అందుకోలేకపోతున్నాము కాబట్టి అంత ఆయన చెప్పవలసి వచ్చిందమ్మా.
చెప్పవలసి వచ్చింది
అవును అవును. అంటే నిజంగా ఒక్క వాక్యం చాలు మనం బాగుపడడానికి నిజంగా. అయితే అంటే అందుకే కదా అసలు మనం మాట్లాడే ప్రతి మాట, మనం వచ్చే ప్రతి తలంపు అంటారు కదా. యాక్చువల్గా నువ్వు వీలైనంత మౌనంగా ఉండు, ఎందుకంటే నువ్వు మాట్లాడుతున్నావు అంటే 99% సంభాషణ మన అజ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. జ్ఞాని మాట ఆయన హృదయంలో నుంచి వస్తుంది, మన మాట అజ్ఞానంలో నుంచి వస్తుంది. ఆయన మాట్లాడే మాట అహంకారాన్ని విడుదలవ్వడానికి మాట్లాడితే, మనం మాట్లాడే మాట అహంకారాన్ని అలంకరించుకోవడానికి ఉంటుందంట. అందుకే నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడు. నువ్వు అంటే నువ్వు ఒక 10 మాటలు మాట్లాడితే అది అవసరం మాట్లాడావా లేకపోతే అహంకారంతో మాట్లాడావా? అదే నువ్వన్నట్టు ఇంట్రోస్పెక్షన్ అమ్మా, మనల్ని మనం గమనించుకుంటూ ఉంటే అర్థమవుతుంది, కానీ విషయవాసంలోకి వెళ్ళిపోతే మాత్రం ఇంకా అసలు అంతర్ముఖ జీవితం ఉండదు రా వనజ.
లేదు అవును ఉష,
అంటే విషయాలను పట్టుకుని మనం బయటకు వెళ్ళిపోతే ఇంకా అసలు ఇంటర్నల్ లైఫ్ ఏ ఉండదు. నువ్వన్నట్టు నిరంతరం మనం లోపల నుంచి మనం అబ్జర్వ్ చేసుకుని ఏమొస్తోంది, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ చెడు ఉంది, ఎందుకు మనం ఇంకా ట్రూత్ కి దగ్గరగా వెళ్ళలేకపోతున్నాము, ట్రూత్ గా మనం ఎందుకు ఉండలేకపోతున్నాము, ఎందుకు మనకి అబద్ధంతో ఇంకా తాదాప్యం ఉంది. అందుకే నాన్నగారు ఒక సందర్భం ఏంటంటే, చాలా సార్లు చెప్పున్నారు అసలు మీరు అంటే పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఇంక అజ్ఞానాన్ని వేసుకునే కదా తిరుగుతున్నారు, కనీసం అసలు ఒక్కసారైనా అసలు ఈ మనసు ఎక్కడి నుంచి పుట్టి ఉదయిస్తోంది? అంటే ఇప్పుడు ఈ మనసు నేసుకునే కదమ్మా, లేచిన కానించి పడుకునే వరకు మనసుతోనే వ్యవహారం, మనసుతోనే ప్రపంచం, మనసుతోనే చుట్టరికాలు, మనసుతోనే బంధుత్వాలు, మనసుతోనే అన్నీ కదా. అసలు ఈ మనసు ఎక్కడి నుంచి వస్తోంది, అసలు దీని పుట్టు స్థానం ఏంటి అని మనం అసలు కనీసం లోపల దాన్ని వెతికి అన్వేషించి చూడడము ఇదే పెద్ద మాయ అన్నారు అనమాట. చెప్పమ్మా.
అంటే ఇలా పెదమడి వచ్చినప్పుడే ఒకసారి భోజనం అంటే భోజనానికి వచ్చినప్పుడు నేను వడ్డిస్తా ఉండేదాన్ని ఉష, అంటే ఆయన నామం ఇచ్చారు, ఆ నామం కూడా నేనేంటంటే ఒక పని పూర్తి పెర్ఫెక్ట్ గా చెయ్యాలన్నదే ఉంటుంది అన్నమాట. నామం చేయటం అన్నది అక్కడ ప్రాణం పెట్టి చెయ్యాలి అన్నంత ఇది, అలా చేయలేకపోతున్నాం. నాన్నగారు భోజనం కూర్చున్నారు, భోజనం తింటా ఉంటే నాన్నగారు నేను నామం చేయలేకపోతున్నానండి అన్నాను. అంటే ఆయన చెప్తారు కదా ఎలా చెయ్యి అలా చెయ్యి అని చెప్తారు, అలా చెప్పినప్పుడు మనకి అది పట్టేస్తుంది కదా అన్న ఒక ఆలోచన అన్నమాట. అలా అంటే ఆయన అన్నారు నీ తరపున నేను చేస్తానులే నువ్వు తరిస్తావు అన్నారు అన్నమాట. అంటే నీ తరపున నేను చేస్తాను నువ్వు తరిస్తావు అన్నారు. నేను అసలు అంటే అలాంటి ఒక విషయం వస్తుంది ఉంటుంది అనేది కూడా తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇంకా షాక్ ఇంకా దుఃఖం అన్నమాట. ఏంటి గురువు ఇంత అనుగ్రహం మనకి ఇచ్చేది, మన తరపున సాధన కూడా ఆయనే చేసేస్తారా, ఈ తరపున నేను చేస్తాను నువ్వు తరిస్తావు అని చెప్పారు. ఏంటి ఏం లేదు ఉష, నామం చేయటానికి ఆ చిన్న పని కూడా ఆయనే చేస్తానని చెప్పారు.
అవునమ్మా.
మరి అసలు చాలా ఇది అనిపించింది అన్నమాట. ఒకటి నాకు ఒక విషయం చెప్పటం దాన్ని ప్రాక్టికల్ గా కూడా చూపిస్తారు ఉష కూడా. ఏంటంటే నాకు ఎప్పుడు నాన్నగారు జప ధ్యానాలు విడిచిపెట్టొద్దు అని చెప్పిన ఒక వాక్యం నాకు చాలా బాగా పట్టుకుంది అనమాట. జప ధ్యానాలు అంటే నామ చేస్తున్నావు, మరి ధ్యానం ఎలా చెయ్యాలి అని చెప్పి అక్షరమణమాలు పెట్టుకుని కూర్చునిద్దాలి. కూర్చుంటే కాదు, ఇంకా ఏదో ఉంది కదా, ఇంకా ఏదో ఉంది అని చెప్పి నేను మామూలుగా కూర్చునిద్దాలి. మామూలుగా కూర్చుంటే ఆ లోపల ఏదో ఊగుతున్నట్టు అనిపించింది అన్నమాట. ఊగుతా ఉంటే ఆ బాబోయ్ బీపీ పెరిగిపోయి ఉంటుంది. నేను మామూలుగా గందరగోళంగా ఉన్నంతసేపు నా శరీరంలో ఏం జరుగుతుందన్న విషయం నాకు తెలియట్లేదు. నేను ఇప్పుడు ఇంట్లో ఎలర్ట్ గా ఉన్నప్పుడు నా లోపల ఏం జరుగుతుందన్న విషయం నాకు తెలుస్తుంది అని చెప్పి పడుకునేదాన్ని వెంటనే. అంటే మనకి మనం లోపలికి వెళ్ళినప్పుడు కదా ఉష సైడ్
హలో కృష్ణ వినిపిస్తోందమ్మా వనజాది నీకు?
లేదు మ్యూట్ కి వెళ్ళినట్టున్నారు వనజ గారు. మ్యూట్ లో ఉన్నారు మీరు, ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటారా?
మళ్ళీ రిపీట్ చేయమ్మా ఒక్కసారి, మళ్ళీ ఒకసారి రిపీట్ చెయ్యి.
అంటే ధ్యానం చేయటానికి ప్రయత్నం చేసేదాన్ని ఉష.
అంటే ముందు అంటే జప ధ్యానాదులు అన్నారు కాబట్టి జపం చేస్తూ జపం చేస్తూ చేస్తూ వెళ్దామని.
లేదు, మీ చివరి శ్వాస వరకు మీరు జప ధ్యానాలు విడిచిపెట్టొద్దు అన్న మాట నాకు చాలా పట్టింది అన్నమాట. అప్పుడు అంటే జపం నాన్నగారు ఇచ్చిన నామం చేస్తున్నాం కదా, ధ్యానం చెయ్యాలి కదా అని చెప్పి ధ్యానం అన్నది మన అక్షరమణమాలు పెట్టుకుని కూర్చోటానికి ప్రయత్నం చేసేదాన్ని అన్నమాట. ప్రయత్నం చేస్తే ఇక్కడ నామరూపం ఉంది కదా, ఇంకా ఏదో ఉంది. అంటే నాకు ధ్యానం అంటే సమాధి స్థితి లెక్క అన్నమాట. ఇంకేదో ఉంది, ఇంకా ఏదో ఉంది కదా, ఇలా కాదు అని చెప్పి నాకు నేను కూర్చోటానికి ప్రయత్నం చేసేదాన్ని. అంటే ఏం పెట్టుకోకుండా చాలా ఎలర్ట్ గా అలా ఉండటానికి ప్రయత్నం చేసినప్పుడు నా శరీరంలో లోపల జరిగి ఏదో ఊగుతున్నట్టు ఇబ్బందిగా అనిపించేది అన్నమాట. అప్పుడు నేను ఆల్రెడీ బీపీ ఉంది కదా, నాకు బీపీ పెరుగుతుంది. నేను అంటే మనకు గందరగోళంగా ఉన్నంత సేపు నా శరీరంలో ఏం జరుగుతుందో అన్న విషయం కూడా నాకు తెలియట్లేదు. ఏకాంతంగా ఉన్నప్పుడే నా లోపల ఏముంది అన్న విషయం నాకు తెలుస్తుంది అనిపించింది.
అవును,
ఇప్పుడు అదే నాన్నగారు చెప్పేవారు కదా, ఒక్క గంట ఏకాంత వాసం చెయ్యండి, ఒక్క గంట ఏకాంత వాసం. మీరు 10 మందిలో ఉండగా మీరెవరో మీకు తెలియదు, మీరు ఏకాంత వాసంలో మాత్రమే మీకు తెలుస్తుంది అని.
అవునమ్మా, అవును అవును.
అది అది ఎలా చేయాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉందేమో, అది నేర్చుకోవాలి అని చెప్పి అనుకున్నాను అన్నమాట. అది ఎలా ఇది చెప్పి రావులపాలెం అమ్మమ్మ గారి ఊర్లో ఒక రిలేషన్ కజిన్ ద్వారా సుషుమ్న క్రియాయోగం అని మెడిటేషన్ నేర్చుకున్నాను అన్నమాట. మెడిటేషన్ నేర్చుకుని ప్రాక్టీస్ అది చేసి కూర్చోటానికి ప్రయత్నం చేస్తూ మనకి సబ్జెక్ట్ వింటూనే ఇది జరుగుతాను. కానీ ఎప్పుడు యుద్ధం జరిగేది లోపల, ఏంటి ఇది ఇలా చెప్పారు కదా, మనకి ఎలా ఉందేంటి, ఎలా ఉండకూడదు కదా అని చెప్పి నాన్నగారు చెప్పిన ప్రతి విషయము యుద్ధం జరుగుతూ
ఉండేదాన్ని.
చూస్తూ ఉంటే ఏంటి నాన్నగారు ఇది ఎలా ఉంది, ఇది నాకు అర్థం అవ్వట్లేదు అనేటప్పటికీ లోపల నుంచి ఒక మాట వినిపించేది. ఇప్పుడు నేను ఎందుకంటే మనకు సైలెంట్లో మన గురువు ప్రతి నిమిషం మనకు ఒక
మాట చెప్తున్నా మనకి వినిపించుకోలేని స్థితిలో ఉన్నాం అంటే మనం ఎక్కువ బాహ్య విషయాల్లో గందరగోళంలో ఉన్నప్పుడు ఆ విషయం మనకు వినపడట్లేదు. సైలెంట్ గా మనం ఉన్నప్పుడు మన లోపల గురువు చెప్పే విషయం మనకు అందుతుంది.
అవును,
అన్న విషయం నాకు అక్కడ అర్థమైంది అన్నమాట.
యాక్చువల్ గా మైండ్ అదేనమ్మా, ఇప్పుడు అదే ఇది కూడా అంటారు కదా నాన్నగారు, మనం బాడీకి రోజు రెస్ట్ ఇస్తాం కదా, రాత్రి పడుకున్నప్పుడు బాడీకి మనం రెస్ట్ ఇస్తాం. నువ్వు ఇప్పుడు చెప్పిన మాటే నాన్నగారు చాలా అందంగా అద్భుతంగా చెప్పింది ఏంటి అంటే, ఎలా అయితే మనం శరీరానికి రోజు ఒక 8 గంటలు 6 to 8 గంటలు 9 గంటలు రెస్ట్ ఎలా అయితే ఇస్తామో, ప్రతిరోజు మనం మనసుకి కూడా కంప్లీట్ గా రెస్ట్ కొంత డ్యూరేషన్ ఇవ్వాలి అంట. ఎందుకు అంటే నువ్వన్నట్టు అంటే మనసుకు రెస్ట్ ఇస్తే కానీ మనకి విశాలత్వం రాదంటమ్మా ఫస్ట్. సో నువ్వన్నట్టు ఏకాంతం మనం కనీసం 1 గంట మినిమం 1 గంట రోజుకి మనం ప్రాక్టీస్ చేస్తే, ఇప్పుడు మినిమం గంట ఏముందిలే, 24 గంటలు లాక్డౌన్ లోనే ఉన్నాం కదా. సో యాక్చువల్లీ భక్తులందరికీ గొప్ప అవకాశం ఇప్పుడు ఏంటి అంటే, ఎందుకంటే ఎవరు ఎక్కడికి ఎలాగో వెళ్ళడానికి లేదు కాబట్టి, మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మనసు వీలైనంత రెస్ట్ గా ఉంచితే, అంటే తలంపులు అంటే తలంపులతో మనం దాంతో తాదాప్యం పొంది బయటికి వెళ్ళిపోకుండా దాన్ని గమనిస్తూ మనం క్వైట్ గా మైండ్ కి మనం రెస్ట్ ఇస్తూ ఉంటే అక్కడ లేని తలంపులు ఏమీ రాకుండా విశాలత్వం వస్తుందమ్మా. అంటే సైలెన్స్ మనం మనసుకి నేర్పాలి. అది ఎలా సాధ్యము అంటే, ఒకటి హృదయ స్థానంలో పెట్టించడం, అది బాగా అంటే పండిన భక్తులు తూకం ఎక్కువ ఉండి పూర్వపుణ్యం ఉండి అపారంగా మనం ఆయన అనుగ్రహంలో ఉండి అంటే విపరీతమైన జిజ్ఞాస శ్రద్ధ ఉన్న వాళ్ళు హార్ట్ లో మైండ్ ని పెట్టి ఉంచగలుగుతారమ్మా. అయితే అంటే అందరికీ అంత కెపాసిటీ అంటే హార్ట్ లో మైండ్ నుంచేసే త్రూ అవుట్ ఉంచేసే అంత సత్తా మనకి లేనప్పుడు కాన్స్టెంట్ నిరంతరం ఆత్మచింతన కానీ నిరంతరం దైవ చింతనలో కానీ ఉండమన్నారు. ఇప్పుడు వన్ అవుట్ చూడు, మనం ఊపిరి వెళ్ళిపోయే వరకు నిరంతరం మనం జప ధ్యానాదులు విడిచిపెట్టకూడదు. ఎందుకంటే హృదయ స్థానంలో మనసుని ఉంచి మనం ఉండలేనప్పుడు కనీసం విషయవాసన మీదకి మనసు వెళ్లకుండా నిరంతరం ఆత్మచింతన కానీ దైవ చింతనలా కానీ ఉంటే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా హార్ట్కి దగ్గర అవుతుంది కాబట్టి మనకి మౌనం అలవాటు అవుతుంది అనమాట, మనసుకి కొంచెం రెస్ట్ అలవాటు అవుతుంది. అలా అలవాటు చేయగా చేయగానే దానికి అంటే యాక్చువల్ గా మన స్వభావం చాలా ఇరుకుగా ఉంటుంది అంటారు వనజ,
చాలా
ఇరుకు స్వభావంలో నుంచి మనం విశాలం అవ్వాలి అంటే దానికి మౌనం మనం అలవాటు చేయాలి. చెప్పు మభావం చెప్పు.
అంటే మేము ఇక్కడ నుంచి కొన్ని రోజులు కర్ణాటకలో కొళ్ళేగల్ అని అక్కడికి వెళ్ళాము ఉష. అక్కడ పొలాలు కొన్నారు. వెళ్ళినప్పుడు నాన్నగారితో, నాన్నగారు ఇలాగా అక్కడికి వెళ్తున్నాం అంటే బాగుంటుంది వెళ్ళండి అని చెప్పారు అన్నమాట. బాగుంటుంది వెళ్ళండి అంటే మన మనసు ఒక రకంగా ఊహించుకుంటుంది కదా ఉష. కానీ అక్కడికి వెళ్ళి తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అర్థమైంది ఆయన ఎందుకు మంచిది అన్నది. వెళ్ళాము అక్కడ ఎందుకంటే మాకు ఇక్కడ పెదమడి కేకుకూరు తప్పితే, అంటే పెదమడి అన్నది ఒక కుటుంబంలో ఉంటాం ఉష, చాలా చిన్న ఊరు, చాలా ఇది ప్రొఫెక్షన్ అన్నమాట. అంతకు మించి బయటలో ఊరు వెళ్ళి ఉండి అంత ఇది మాకు ఎప్పుడూ లేదు. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన దుఃఖం, ఎప్పుడు వెళ్ళిపోదాం, వెళ్ళిన మరుసటి రోజు నుంచి ఎప్పుడు అమ్మేస్తారు ఇంటికి వెళ్ళిపోదాం ఇదేనన్నమాట. అలా కొన్ని రోజులు అవగా ఇంకా నాన్నగారితో ఒంటరిగా ఉండేదాన్ని కదా ఎక్కువ, అక్కడ కూడా ఎక్కువ గెస్ట్లు వస్తూ ఉండేవారు ఉష మగవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఫుడ్ బాగోదని ఇటువైపు నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ ఈయన మా ఇంటికి వచ్చేయండి ఇక్కడ, అంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు వీళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి అందరినీ రమ్మనివారు. అంటే మినిమం రోజుకి పూటికి 10 మంది కంపల్సరీ ఉండేవారు ఉష. ఆ పని ఎంత ఇష్టంగానంటే, అయ్యో మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఆనందంగా ఉండాలి, వీళ్ళు ఇన్ని వీళ్ళకి 10 కోట్లు ప్రాపర్టీ ఉన్నా ఇంత భోజనం వాళ్ళు తృప్తిగా తింటే ఆనందం కదా అనిపించింది అన్నమాట. చాలా ఇష్టంగా అన్నమాట చేయటం. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి ఎక్కడికి రారు ఉష. ఇక్కడ మా ఇంటికి వచ్చి తినేళ్ళి ఇది ఉండదు అన్నమాట. అంటే నీ ఇంటికి ఒకళ్ళు వస్తున్నారు అంటే నీ కాళ్ళకి రుణానుబంధం ఉన్న వాళ్ళనే వస్తున్నారు నాన్నగారు చెప్పిన ఇది అన్నమాట. లేదంటే ఏది నీ దగ్గరికి రాదు, నీకు రుణానుబంధం కాదు, నీకు ప్రమేయం లేదు, ఏది నిన్ను టచ్ చేయదు. మరి అలాంటప్పుడు మనం ఇది అంటే చెప్తారు కదా ప్రేమగా చేసేస్తే ఆ పని అయిపోతుంది. నిజంగా ప్రేమగా నిజంగా నేను చేయాలో లేదో నాకు తెలియదు, కానీ ఉషా ఆయన ప్రేమ కల్పించి చేయించాలి నేను నూటికి నూరు పాళ్ళు చెప్పగలను అన్నమాట. అంటే నన్ను పని నుంచి రుణానుబంధాన్ని నుంచి నన్ను విముక్తి చేయటం కోసం అక్కడికి తీసుకెళ్లారన్న విషయం అర్థమైంది అన్నమాట. అంటే పనిని ప్రేమగా చేసినప్పుడు ఆనందంగా చేసినప్పుడు అది వదిలేస్తుంది అని చెప్తారు కదా
ఉషా. అవును,
ఆ పని ఎంతో ఆనందంగా చేయించేవారు అన్నమాట. అప్పుడు కొన్ని ఏంటి నేనే ఇలా చేస్తున్నానా, నేనేమన్నా కల్పించి చేస్తున్నానా ఏంటి అని నేను ఆలోచించినప్పుడు అప్పుడు అనిపించింది నా రుణానుబంధాన్ని తీర్చడం కోసం ఈయన ఇక్కడికి పంపించారు. ఇందులో ఏ ఒక్కళ్ళు కూడా మన ఇంటికి రారు, అక్కడి నుంచి ఈ పని ముగించడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మరి పని అంత ప్రేమగా అంటే ఆయన చేయించిన మూల పని అంత ప్రేమగా జరిగింది. ప్రేమగా చేస్తాను కదా ఆ పని నుండి మనకు విముక్తి జరుగుతుంది అన్న విషయం అప్పుడు అర్థమైంది ఉషా. ఇంకా ఒకటే భగవాన్తో మాట్లాడుకోవటం, భగవాన్ ఈ రోజు ఏమనుకుందాం అండి, నాన్నగారు ఏమనుకుందాం అండి, ఆయనతోటేనన్నమాట. ఇంకా మాట్లాడుకుంటూ ఆ పని చేసుకోవటం చాలా ఈజీగా చాలా. ఇప్పుడు బాధగా పని చేసినప్పుడు ఆ పని ఇంకా భారం అయిపోతుంది ఉషా.
అవునమ్మా అవును.
ఇష్టంగా చేసినప్పుడు కష్టమైన పని కూడా చాలా తేలిగ్గా
చాలా తేలిగ్గా ఉంటుంది. కరెక్ట్ కరెక్ట్.
అది నాకు
యాక్చువల్గా ప్రేమ నిజంగా గనక మనం అదే రమ్మ లాస్ట్ టైం చెప్పుకున్నట్టు బ్రహ్మకర్మ సమాధి అనుకున్నాను చూడు, అంతటా భగవంతుడే, అన్నిట్లోని భగవంతుడే, మనం చేసే పనిలో కూడా భగవంతుడే అనే భావనతో గనక మనం చేస్తూ ఉంటే వనజ ఐ మీన్ ఇంకా చాలా ఈజీ, మనం కాంప్లికేట్ చేసుకోకర్లేదన్నమాట సబ్జెక్ట్ ని. అంటే చాలా సూక్ష్మంగా చిన్న చిట్కా రాయిది. ఎలా అంటే ఇప్పుడు ఉన్నదంతా ఈశ్వరుడే, మనకి కనిపించేది వస్తువు కానీ వ్యక్తులు కానీ చుట్టరికాలు కానీ బంధుత్వాలు కానీ స్నేహితులు కానీ ఇంకా ఎవరైనా కానీ అందరిలో ఉన్నది ఈశ్వరుడే, అంతటా ఉన్నది ఈశ్వరుడే, మనం చేసే పని కూడా ఈశ్వరుడే. ఏ కర్త ఈశ్వరుడు, కర్మ ఈశ్వరుడు, క్రియ ఈశ్వరుడు, ఇలా ఈ భావనతో మనం చేస్తూ ఉంటేనమ్మా ఆటోమేటిక్ గా మనకేంటి అంటే అహంభావన కరిగిపోయే కొలది చైతన్య భావన పెరిగిపోతూ వస్తుందిరా. ఏ చైతన్యంలో ఉన్నదే ప్రేమమ్మ. సో మనం చైతన్యవంతులము చైతన్యము స్ఫూర్తిగా పనిచేయడం, ప్రేమగా పనిచేయడం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ లాగా మనం అంటే ఈశ్వర సంకల్పానికి మన సంకల్పానికి భిన్నత్వం లేకుండా మనం పనిచేయగలుగుతాం. అప్పుడు ప్రతిదీ దైవికంగా, అది ప్రతిదీ దైవికంగా మారుతుంది అన్నమాట. సో అంటే ఫ్రమ్ మార్టల్ టు ఇమ్మోర్టాలిటీ, అంటే అసతోమ స్వర్గమయ తమసోమ జ్యోతిర్గమయ అంటారు కదా, మృత్యోన్మ అమృతంగమయ. సో అలా మార్టల్ టు ఇమ్మోర్టాలిటీ మన జర్నీ అవుతుంది అనమాట. అంటే జీవలక్షణాల్లో నుంచి చైతన్యవంతులం అవుతాం అనమాట. బాగుంది బాగుంది అమ్మా చెప్పరా.
ఆ పని అన్నది చాలా ఆనందంగా తర్వాత దాని గురించి ఆలోచించినప్పుడు ఆయన చేయిస్తున్నారన్న విషయం అర్థమైంది ఉషా. అంటే మనకి బాగుంటుంది వెళ్ళండి అంటే మనం ఒక రకంగా ఆలోచిస్తాము, అంటే ఆర్థికంగా మనం ఇదవుతామేమో అన్న విషయంగా ఆలోచిస్తాం కదా అది మన పరిమితి. కానీ ఈ విషయం ఈ రుణానుబంధాన్ని ఆయన తీర్పించడం కోసం ఈ పని చేయిస్తున్నారు అని చెప్పి
అదే అంటారు కదా, అంటే మంది కానిదేది మనకి రాదురా చెప్తారు కదా, నీకు కానిదేది నీకు రాదు. అంటే మన అంటే పూర్వజన్మల్లో మన తలంపులు మన వాసనలే మనకి ఈ రోజు ఎదురవుతాయి, అంతే తప్ప ఇంకొకటి ఎదురవడానికి అవకాశం కూడా లేదు.
లేదు లేదు లేదు.
సో దాన్ని ప్రేమగా ఇష్టంగా ఖర్చు చేసేసుకుంటే విడుదలైపోతాం. సో నువ్వు యాక్చువల్ గా సబ్జెక్ట్ పాయింట్స్ అంటే మానసికంగా ఇంత అనుబంధం పెట్టుకుని ఆయన చెప్పిన సబ్జెక్ట్ ని నువ్వు క్లోజ్ గా ఆ సబ్జెక్ట్ ని నువ్వు ఫాలో అవుతూ దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఆచరించడంలో నీకు చాలా ఎవల్యూషన్ జరిగింది అన్నమాట.
అంటే అసలు నేను మెడిటేషన్ కూడా నేర్చుకున్నాను అన్నాను కదా ఉషా, క్రియాయోగం అని చెప్పి. ఆ గురువుల ఫోటో కూడా ఉండేది అన్నమాట అందులో, మహా అవతార్ బాబాజీ గారు అన్ని ఆయన ఏమో చాలా క్రమశిక్షణ, మనకేమో చాలా క్రమశిక్షణ తక్కువ. ఆయనది చాలా ఆయన చూస్తే ఆయన దగ్గర దండం పెట్టుకోవటానికి నిలబడేదాన్ని కాదు ఉషా, భగవాన్ దగ్గరకు వచ్చేసి దాన్ని అన్నమాట. భగవాన్ దగ్గరకు వచ్చేస్తే ఏంటి అంటే నాన్నగారు గురువులు నన్ను ఆ విషయం ఈ మెడిటేషన్ అనేది నేర్చుకోవటం కూడా ఆయన సంకల్పమే. మరి ఆ గురువుల్ని నేను అగౌరవపరిస్తే నేను నా గురువుని అగౌరవపరుచుకున్నట్టే కదా అనిపించేది అన్నమాట. వెళ్ళి ఫోటో దగ్గర నిలబడి బాబాజీ గారు నాకు భగవాన్ ఎలా అయితే నేను ఇది చేయగలను మిమ్మల్ని కూడా అంతే చేయగలను, అంతకు మించి నా దగ్గర ఏ శక్తి లేదు, నా భగవాన్ లాగే నేను మిమ్మల్ని చూసుకోగలుగుతాను అని చెప్పి దండం పెట్టుకున్నాను అన్నమాట ఆయనతో. పెట్టుకున్నాను అప్పటి నుంచి భగవానే ఇంకా ఆయన. మొదట్లో భగవాన్ సబ్జెక్ట్ అంటే చాలా భయం ఉషా, ఎందుకు నాన్నగారు ఉన్నారు కదా ఆయన చూసుకుంటారులే అనిపించేది అన్నమాట. తర్వాత సబ్జెక్ట్ అర్థమైన తర్వాత ఆయన మీద కొంచెం ఇది కలిగింది అన్నమాట ఆ సబ్జెక్ట్ ని. ఒకసారి నేను ఈ పని బిజీలో ఉన్నా కూడా అమ్మ ఎప్పటికప్పుడు మన ఈ రోజు అరుణాచల దీపోత్సవం అని ఇది ముందు చెప్తా ఉండేది. చెప్తా ఉంటే నేను ఆ రోజు మర్చిపోయాను, అరుణాచల దీపోత్సవం కూడా మర్చిపోయాను అన్నమాట. మర్చిపోయి ఇలా స్నానం చేసాక వెళ్ళి భగవాన్ ఫోటో దగ్గర దండం పెట్టుకుంటా ఉంటే ఆయన ఫోటోలో జ్యోతి కనిపిస్తుంది అన్నమాట. జ్యోతి కనిపిస్తుంది, ఇదేంటి ఇలా కనిపిస్తుంది ఏంటి, ఇలా ఎప్పుడు కనిపించలేదే ఇది అని ఆలోచించేటప్పటికి వెంటనే అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు అరుణాచల దీపోత్సవం, అది భగవానే నాకు గుర్తు చేసినట్టుగా అనిపించింది అన్నమాట. అంటే సాయంకాలం దీపం ఉంచుకుంటాం కదా ఉషా, ఎక్కడున్నా కూడా మనం
ఉంచుకుంటాం కదా,
అది ఆయనే గుర్తు చేయటం, అలా భగవాన్తో మాట్లాడుకోవటం. ఒకసారి ఇలాగే విపరీతమైన స్ట్రగుల్ యుద్ధం లోపల ఏంటి సబ్జెక్ట్ మీద జరుగుతూ ఉంటే ఎగ్జాంపుల్గా మనస్సు పోవటం అంటున్నారు, అంటే మనస్సు అంటే తలంపులు సమూహమే కదా నాన్నగారు, మరి మనస్సు పోవటం అన్నది ఎలా జరుగుతుంది, వ్యక్తమయ్యేది మనసే కదా, మనసు పోతే ఇంక వ్యక్తమయ్యేది ఏముంటుంది, మరి మనసు పోవటం ఎలా జరుగుతుంది అంటే లోపల నుంచి మనసు పోవటం కాదు మనసు ఆత్మాకారం చెందుతుంది అని, అంటే జీవ లక్షణాలు ఉంటే జీవ లక్షణాలను ప్రజెంట్ చేస్తుంది మనకి బాహ్యం, అంటే ఆత్మాకారం చెందినప్పుడు ఆత్మ యొక్క ఇదిని ప్రజెంట్ చేస్తుంది అని చెప్పి విషయం మెసేజ్ అన్నమాట. వెంటనే లోపల నుంచి వెంటనే మబ్బులు విడిపోయినట్టు విడిపోయేది అన్ని విడిపోయి తేలిక పడిపోయి.
యాక్చువల్గా దీనికి భలే ఎక్స్ప్లెనేషన్ ఇస్తారమ్మా నాన్నగారు. ఎలా అంటే మనసు అజ్ఞానంతో కూడి ఉంటుంది కదా, మనసు అజ్ఞానంతో కూడి ఉంటుంది కదా, అజ్ఞానాన్ని కనుక నువ్వు సెపరేట్ చేసేస్తే ఇప్పుడు మనం ఇంట్లో మనం పని చేసుకుంటాం కదా, ఇప్పుడు వంట చేసుకుంటాము భోజనం చేస్తాము పళ్ళెల్లో పెట్టుకుని తింటాము, తిన్న తర్వాత పళ్ళెలు కడుక్కుని పక్కన పెట్టేస్తాం కదా, అలా మనస్సును పక్కన పెట్టేయచ్చంట అజ్ఞాన రహితంగా మనం జీవిస్తే. అంటే మనం 99% అజ్ఞానంతో జీవిస్తాం కాబట్టి మనసుని అజ్ఞానాన్ని అసలు విడదీయలేము మనం.
విడదీయలేము
ఎప్పుడు విడదీయగలము అంటే నువ్వు ఓన్లీ అంటే ఈ బాడీని మైండ్ ని కూడా అంటే మన దేహాన్ని మనసుని కూడా కేవలం ఆ చైతన్యాన్ని అందుకోవడం కోసం మనం జీవిస్తూ ఉంటే అంటే మన లోపల ఉన్న చైతన్యాన్ని పొందడానికే గనక మనం జీవిస్తూ ఉండి దీన్ని ఓన్లీ ఉపాధులుగా మనం వాడుకుంటే మనం అక్కడ చేరగలుగుతామమ్మా. అంటే అజ్ఞానాన్ని మనసులో నుంచి విడదీయవలసిందే, అవిద్యని అజ్ఞానాన్ని మనం విడదీస్తే అప్పుడు నువ్వు అన్నట్టు మనసు నిమిత్త మాత్రంగా ఉండి మనం ఆ చైతన్యానికి అనుసంధానం కుదురుతుంది అన్నమాట. అప్పుడు మెల్లగా మనసు ఆత్మాకారం చెందుతుంది. అంటే నీకు ఇంటర్నల్ గా అంటే సైలెంట్ గా నువ్వు ఆ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం ఆ లోపల నువ్వు అంటే అదే మొన్న శాంతగారు మాట్లాడినప్పుడు అదే అనుకున్నాం కదా, ఈజీ ఎప్పుడు అవుతుంది అంటే లోపలున్న చైతన్యంలో లోపలున్న గురువుతో నీకు అనుసంధానం ఏర్పడితే నీ బాహ్యంగా ఉన్న అటాచ్మెంట్స్, బాహ్యంగా ఉన్న అట్రాక్షన్స్, బాహ్యంగా ఉన్న నీకున్న బంధాలన్నీ కూడా మెల్లమెల్లగా సహజంగా విడుదలైపోతూ లోపలున్న చైతన్యానికి నువ్వు సమీపంగా వెళ్ళి అది అయిపోవడం జరుగుతుంది అన్నమాట. బాగుంది చెప్పమ్మా.
అంటే మనకి అక్షరమణమాల ఉపదేశారము మనకి కాకినాడ జియర్ స్వామి ఉంటారు కదా, పరిపూర్ణానంద స్వామి చెప్పారు దాని అర్థం అని చెప్పి ఎప్పుడో భక్తులు చెప్తే ఒక సీడీ కొనుక్కున్నాం అన్నమాట. అప్పుడు ఆ సీడీలో అది అందులో చెప్తా ఉంటే ఒక విషయం బాగా ఆకర్షించింది ఏంటంటే, నువ్వు చూస్తున్నావు కళ్ళు మూసుకుని కూర్చుంటావు, ఎన్నో విషయాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, కానీ ఆ చూసేవాడు ఒక్కడే కదా, ఆడు నువ్వే అని చెప్పి
చెప్పాడన్నమాట.
మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వయసులో కూడా అన్ని ఎన్నో విషయాలు వచ్చినాయి వెళ్ళిపోయినాయి వచ్చినాయి వెళ్ళిపోతూ ఉన్నాయి, కానీ అవన్నీ చూస్తానే ఉంటున్నాం కదా.
అవును అవును,
అవన్నీ కూడా మనకి తెలుస్తోంది కానీ అంటే విషయాన్ని మనం పట్టుకున్నప్పుడు ఆటల దగ్గర ఆగిపోతున్నాము, కానీ అవి దాని టైం అయిపోయిన తర్వాత అది అయిపోతా ఉంటుంది, మళ్ళీ ఇంకొక విషయం వస్తా ఉంటే ఇంకొక విషయం పట్టుకుంటున్నాము.
అవును అవును,
చాలా ఇదనిపించింది. అంటే నేను అనుకుంటాను మన గురువు మనకి ఏ పరిస్థితుల్లో మనకి ఏ అవసరమో అన్నది ఏదో ఒక దేహాన్ని పట్టుకుని మనకి ఆ టైంకి మనకు అందిస్తారు, ఆ టైంకి మనకి ఆ విషయం మనకి ఆనంద అవసరం ఇదవుతుంది కదా ఉష.
ఇక్కడ ఏం లేదురా, ఇక్కడ ఏంటి అంటే మన దృష్టి నిరంతరం చైతన్యం అంటే ఆత్మవైపు మన దృష్టి నిరంతరం ఉంటే గనక ఉన్నదే అది కాబట్టి, అంతటా ఉన్నది అదే కాబట్టి ఏ టైంకి నీకు ఏదవసరమో అది 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 అందింపజేయబడుతుందమ్మా. అంటే అక్కడ అంటే ఉన్నదే ఆయన కాబట్టి, అంటే అంతటా ఆయనే ఉన్నారు, మన ధ్యాస నిరంతరం ఆయన పట్లుంటే మనకి కరెక్ట్ డైరెక్షనే అందుతుంది ఎక్కడి నుంచి అయినా కూడా.
అదే మనకి ఇష్టం అవుతుంది కూడా,
ఎందుకంటే మనకి ఆ గైడెన్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఎవరి నోరు ఉపయోగించుకున్నా లేకపోతే ఏ సందర్భాన్ని ఉపయోగించుకున్నా కూడా మనకి లోపల అర్థం అవుతుంది మన గురువు గారు ఇది మనకు తెలియజేస్తున్నారు అనే సంగతి,
తెలియజేస్తున్నారు అని చెప్పి.
అవునమ్మా, అవును.
అంటే ఈ భక్తులు నాన్నగారు వచ్చినప్పుడు మనకి తెదమడ వస్తా ఉండేవారు ఉష, అప్పుడు ఒక చెప్పారన్నమాట ఒకరు ఏంటంటే, ఆవిడ సాధన నాన్నగారిని అడిగారంట, నాన్నగారు అందరూ నన్ను నువ్వు చాలా బాగా సాధన చేసేస్తున్నావు, నువ్వు చాలా ఇదిగా ఉంటున్నావు అని చెప్పి అంటున్నారండి అని చెప్పి నాన్నగారిని అడిగితే ఆయన అన్నారంట, ఉష సర్లే వాళ్ళు అనుకుంటే అనుకోని నువ్వు అనుకోకు అన్నారంట.
ఎలాగా మళ్ళీ రిపీట్ చేయమ్మా.
ఒక భక్తురాలి అందరూ కూడా మీరు చాలా బాగా సాధన చేస్తున్నారు, మీరు చాలా ఇదిగా ఉన్నారు అని చెప్పి ఆవిడ్ని అంటున్నారంట. ఆ విషయం నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నన్ను అందరు ఎలా అంటున్నారు అని చెప్పి అడిగారంట ఆవిడ. సరేలే వాళ్ళు అనుకుంటే అనుకొని నువ్వు అనుకోకు అని చెప్పారంట.
అంటే మనం అనుకుంటే కదా ఉష పాడైపోయేది, ఎవరు అనుకోవటం వల్ల నష్టం లేదు.
అంటే ఒకటి ఇది ఎలా ఉంటుందంటే, ఇదే మళ్ళీ మళ్ళీ మన అహంకారాన్ని మళ్ళీ మనం డెకరేట్ చేసుకోవడం అనమాట.
డెకరేట్ చేసుకోవటం
అంటే ఏదైతే పోగొట్టుకోవాలో మన సాధన అసలు దేనికి చేస్తాము, ఈ అజ్ఞానం నుంచి విడుదల అవ్వడానికి చేస్తాము. సో బాగా చేస్తున్నావు అనేది మళ్ళీ ఎవరిని దొంగనే, ఇప్పుడు దొంగనేనితోనే కదా ఇదంతా.
అదే
ఎటు తిప్పి చూసి మనం పోగొట్టుకోవాల్సిందే ఈ దొంగనేన్ని. ఆ దొంగనేంతో మనం సాధన చేస్తూ మీరు సాధన బాగా చేస్తున్నారంటే ఫీల్ అవుతున్నది కూడా మళ్ళీ ఇదే కదా.
అదే కదా.
అందుకే అండ్ ఇంకొకటి వనజ, ఇక్కడే భక్తులందరూ జాగ్రత్త పడవలసింది. ఇక్కడే అంటే దేన్నైతే పోగొట్టుకోవాలని ఆయన చెప్పారో దాన్ని డెకరేట్ సాధన పేరు చెప్పుకుని దాన్ని డెకరేట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అసలు సాధన అంటే సాధన అనేది మనకి లోపల జరిగేది, బయటికి వ్యక్తం చేసేది కాదు. ఎందుకంటే అసలు ఉన్నదే ఆయన అయితే నువ్వు ఎవరికి వ్యక్తం చేయాలి దాన్ని? అంటే అది కూడా మళ్ళీ ఏదో ఏదో వంపుని మాయ అనమాట బయటికి తీసుకొచ్చాడు, ఏదో వంపుని మనుషులు బయటికి తీసుకొచ్చాడు. సో ఈ దొంగ నేను ఉన్నంత కాలం ప్రయత్నం చేస్తూనే ఉంటాము. ఆ ప్రయత్నం దేనికోసం చేయాలి? యాక్చువల్ గా అది పోవడానికే చేయాలి. ఇప్పుడు బాగా సాధన చేసావు అంటే మనం సంతోషిస్తున్నావు అంటే మళ్ళీ దొంగ నేనే కదా సంతోషించేది.
అదే అదే.
సో అంటే అదే అంటే ఎక్కడ గొంగళీలు అక్కడే అని, లేకపోతే ఇప్పుడు అంటే ఈ అంటారు కదా అందరూ గజిత్ కాళ్ళు ఎవరు గజం కదలలేదని. అలా అంటే అహంభావన నుంచి విడుదల అవ్వడానికి మనం చేస్తున్నామా లేదా అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలమ్మా. ఇక్కడే యాక్చువల్ గా మన అంటే అందరం కేర్ఫుల్ గా ఉండవలసింది ఇక్కడే. అంటే మన అంటే లోపల జరుగుతున్న దానికి మన అహంకార రహితులం అవుతున్నామా, అహంకారం పెరుగుతోందా?
పెరుగుతుందా. ఇలా నాకు ఏదో ఒక దాని మీద అలా క్లారిటీ వచ్చి అదేమో చాలా మబ్బు విడిపోయినట్టు విడిపోయిన తర్వాత మళ్ళీ డౌట్, ఏంటిది నా అహంకారం చెప్పిందా నిజమేనా అన్నది అనమాట. అలా వస్తే ఒక రెండు రోజులు పోయిన తర్వాత అమ్మ ఫోన్ చేసి నాన్నగారు నిన్న మీటింగ్లు ఎలా చెప్పారు అని చెప్పేటప్పటికి సేమ్ ఏది ఉందో అదే వచ్చేది అనమాట. అయితే ఓకే అంటే మనల్ని మనం మనసు మోసం చేసేస్తుంది అన్న భయం అనమాట ఎక్కువ. నిరంతరం అన్నం చేస్తే రాముడు అవుతావు, రావణాసురుడిని అన్నం చేస్తే రావణాసురుడు అవుతావు. మనం అసలు విషయాన్ని ఇది చేయటం మానేసి అహంకారాన్ని ఎక్కువ ధ్యానం చేస్తున్నామేమో అనిపించేది అనమాట. దాన్ని మననం చేస్తా ఉంటే అందులోంచి విడుదల పొందటం అన్నది కష్టమైన విషయం కదా
ఉషా.
రెండు వేల 2011 మేలో నాన్నగారు భద్రాచలం వెళ్ళారు ఉషా, అప్పుడు నేను కూడా వచ్చానమాట. వచ్చినప్పుడు ఒక అమ్మాయి ఈవినింగ్ టైంలో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి చిన్న స్లిప్ మీద రాసి నాన్నగారు మోక్షం పొందటానికి సులువైన మార్గం చెప్పండి అని రాసిచ్చింది అన్నమాట. ఇస్తే అప్పటికి ఆ క్వశ్చన్ ఏంటంటే మనకు కూడా మోక్షం పొందేస్తే అయిపోతుంది కదా అన్నంత ఇది అనమాట. దాని మీద మనం ఎలా అంటే మనకున్న క్వశ్చన్ అక్కడ అడిగారు కదా అని చెప్పి అలర్ట్ అయ్యి అప్పుడు చెప్పారు అనమాట, నీకు నువ్వు ఇంకా చదువుకోవాలి, నీకు చాలా పనులు ఉన్నాయి, అసలు ఇప్పుడు నీకు అసలు మోక్షంతో పని ఏంటి, అసలు మీరు మోక్షం అంటే ఏమనుకుంటున్నారంటే మోక్షం వచ్చేస్తే ఎన్ని బాధలు భయాలు అన్ని పోతాయని మీరు మోక్షాన్ని కోరుకుంటున్నారు, లేదంటే నువ్వు నిరంతరం నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నీకు అసలు మోక్షంతో పని ఏంటి అని అడిగారు. మనం నిజంగా ఈ బాధలు అన్ని పోతాయని మోక్షం కోరుకుంటా ఉంటాం, అప్పటి వరకు అది ఒకటే తెలుసు మోక్షం వచ్చేస్తే అన్ని పోతాయి.
అవును అంటే ఈ దుఃఖము ఈ కష్టాలు ఈ నష్టాలు ఇంటి నుంచి విడుదలైపోవచ్చని
విడుదలైపోవచ్చని దానికోసం మోక్షాన్ని కోరుకోవటం తప్ప నిజంగా నువ్వు
అవును,
ఎల్లవేళలో నువ్వు సుఖంగా ఆనందంగా ఉంటే ఇంకా మోక్షం ఎందుకు అని.
మోక్షంతో పనే ఉంది. ఇది కూడా నాకు చాలా నచ్చిన విషయం అన్నమాట. ఇది తర్వాత నాకు ఈ బ్యాక్ పెయిన్ మీదే నాన్నగారు ఒకసారి వైజాగ్ పంపించారు, మన పద్మ గారి ఇంటికి పంపించారు, సుజాత గారు తీసుకెళ్ళి చూపించారు అప్పుడు హాస్పిటల్ అది కూడా పంపించారన్నమాట. అప్పుడు పంపిస్తే తర్వాత అక్కడే నేను మోహన్ ఆంటీని చూశాను. ఆ రోజు నేను క్లాసుకి లేను కానీ మోహన్ ఆంటీని చూశాను అన్నమాట. అంటే బాగా హ్యాపీగా మాట్లాడతారు కదా. తర్వాత మా చెల్లెలాళ్ళు వైజాగ్ లో కొన్ని రోజులు ఉన్నారు, అప్పుడు పద్మ గారి ఇంటికి సత్సంగానికి వెళ్ళినప్పుడు మోహన్ ఆంటీతో అది ఎలా మాట్లాడాము, ఇలా విషయాలు చెప్పారు అని చెప్పి అనేవారు అన్నమాట. మనకు చాలా బాధ వచ్చేసింది, వీళ్ళందరూ వినేస్తున్నారు మనకేం లేదని చెప్పి ఫోన్ పెట్టేశాను అన్నమాట. ఫోన్ పెట్టేసి తర్వాత బంగారం ఆంటీ ద్వారా మోహన్ ఆంటీ కూడా మేము వైజాగ్ వెళ్ళినప్పుడు మోహన్ ఆరి ఇంటికి వెళ్తాం. హలో, నెట్ ఏమన్నా, హలో వినిపిస్తుందా ఉషా? హలో,
వాయిస్ ఏమైనా కట్ అయిందమ్మా గ్రీష్మ ఇందాక?
ఏం లేదు దీది, బాగానే ఉంది.
చెప్పమ్మా చెప్పమ్మా.
మోహనారి ఇంటికి వెళ్ళటం అలా అంటే భక్తులతో చాలా తక్కువ మంది అలవాటు ఉష. అది మోహన్ ఆంటీ దగ్గరికి వెళ్ళాం, బంగారం ఆంటీ గారి ఇంటికి అది కూడా వెళ్ళి. అప్పుడు ఒకసారి రెండు మూడు సార్లు మేము కొల్లేగల్లో ఉండగా మోహన్ ఆంటీకి ఫోన్ చేసి మాట్లాడేదాను అనమాట. అప్పుడు ఒకసారి నేను ఆంటీతో అన్నాను, ఆంటీ నాకు కోపం కనపడుతుందండి, నేను ఇదివరకు కోపం వచ్చినప్పుడు కొన్ని రోజులు దాంతో ప్రయాణం చేస్తున్నాను కానీ ఇప్పుడు నాకు కోపం విడిగా కనిపించడం వల్ల వెంటనే నవ్వు వచ్చేస్తుంది, దాంతో ఎక్కువ ఇదే అవ్వట్లేదు అని చెప్పి చెప్పాను అన్నమాట. చెప్తే అన్నారు, నువ్వు ఇలా ఎన్ని చిగురులని కట్ చేస్తావు, ఇప్పుడు నువ్వు ఒకటి ఒక అమ్మ కట్ చేసావు అనుకో, ఇంకో పక్క నుంచి ఇంకో చిగురు వస్తా ఉంటుంది, దీన్ని ప్రాక్టీస్ చేయడానికి కొంత టైం పడుతుంది కదా, నువ్వు ఒక దాన్ని కట్ చేసాక ఇంకొకటి మొదలవుతుంది చిగురు వచ్చి. అలా కాదు, నీ మొదటి కలం వేరు మీద పెట్టాలి నువ్వు అని చెప్పాను. దేహం మొదటి తలంపని వేరే మీద పెడితే వేరే కట్ అయినప్పుడు మొత్తం అన్ని కూడా పోతాయి, నువ్వు ఒక్కొక్క దాన్ని తెంపక్కర్లేదు అని చెప్పి.
అవును అవును,
ఇది కూడా నాకు అసలు తర్వాత నేను మాట్లాడాలన్నా ఈ దేహం నేను తలంపు పైన వచ్చినాయి కదా దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదే అని అనిపించేది అన్నమాట. ఈ మాట కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను వెన్నడుతూ ఉంటుంది అన్నమాట.
అవునమ్మా, యాక్చువల్గా భక్తులందరూ కూడా యాక్చువల్గా ఈ క్లూ గమనించగలిగితే, అంటే నేను వచ్చాకనే కదా అన్ని వస్తున్నాయి, సో ఆ నేను దగ్గరే మనం నిజంగా గనక అనలైజ్ చేసి అసలు ఇది ఎక్కడి నుంచి వస్తోంది అనేది గనక మనం విచారణ చేయగలిగితే ఇంకా అంటే విత్తనం దగ్గరే దాన్ని పరిష్కారం అయిపోతుంది అన్నమాట.
పేరు దగ్గరే పరిష్కారం అయిపోతుంది.
సో ఇంకా మళ్ళీ ఇంత ప్రపంచము ఇంత జంజాటము మళ్ళీ దాంట్లో రాగద్వేషాలు ఇవన్నీ ఏమి ఉండవు, మనం హార్ట్ సోర్స్ దగ్గర అప్పుడే ఉండగలమమ్మా, మనసు అక్కడ ఎక్కడ పెట్టించగలము అంటే ఆ నేను ఎక్కడ బయలుదేరుతుందో ఆ పుట్టి చోటు మనం గమనించగలిగితే. ఇంకా అది చెయ్యగలిగితేరా ఇంక అసలు ఇప్పుడు మనసు తాలూకు వచ్చే అజ్ఞానం ఏది కూడా ఇంక అసలు క్రియేట్ అవ్వదు.
అవును, క్రియేషన్ బిగిన్ అవ్వదు. అది అది అంటే ఎన్ని ఆశలు మనం తొలగించుకోగలం ఉషా, ఎన్ని విషయాలు తగ్గించుకోగలం,
ఆకులు పీకినట్టు
అదే చిగుళ్ళు పీకుతా ఉంటే ఇంకొక పక్క నుంచి వచ్చి వృక్షం అలాగే
అందుకే అసలు అంటే వేరు దగ్గర పరిష్కారం అసలు అదే పరిష్కారం. అందుకే భగవాన్ సబ్జెక్ట్ అమేజింగ్ అమ్మా, నువ్వు వేరు దగ్గరే పరిష్కారం అయిపోయిందంటే అసలు ఇంక ఈ మైండ్ వచ్చి క్రియేషన్ అయ్యే లోపల నువ్వు దాన్ని పరిష్కరించుకుంటున్నావు.
అవును అవును అవును. ఈ విషయం కూడా నాకు అంటే ఆ మాట విన్న తర్వాత ఫోన్ చేసి నేను ఇంకో విషయం అడగటానికి కూడా ఏముండేది కాదు, ఎందుకంటే అది తర్వాత వచ్చిన విషయమే కదా అనిపించేది అనమాట. దేవము నేను అనే తలంపు పైన వచ్చిందంతా అబద్ధమైనప్పుడు ఇంకా అబద్ధాన్ని నేను ఇంకేం అడగనని చెప్పి ఆగిపోయేదాన్ని.
అవును బ్యూటిఫుల్.
ఈ ఇది కూడా నాకు చాలా ఎప్పటికీ ఇదవుతా ఉంటుంది ఉషా.
అంటే సింప్లెస్ట్ అయిపోతుందమ్మా, సింప్లెస్ట్ అయిపోతుంది అనమాట. అంటే సాధారణ మీద నొల్లేసుకోవక్కర్లేదు, సహజంగా జరుగుతుంది.
అవును అవును. అది ఒకసారి ఈ కొళ్ళేగల్లో మా హస్బెండ్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట. ఒకదాన్నే అంటే మా ఇంటికి ఒక్కో ఇంకొక ఇల్లు అంత గ్యాప్లు ఉండి చుట్టూ కూడా, అక్కడ కన్నడ మన వాళ్ళు ఎవరు ఉండరు. నేను ఒకదాన్నే ఉంటే మా ఇంటి ముందు ఆవిడ వచ్చి అన్న ఇలా లేరు అంటే చెప్పకు ఎవరికని ఇక్కడ ఏంటి డోర్కి పెద్ద పెద్ద కన్నాలు పెట్టుకుని వచ్చేస్తారు ఇంట్లోకి అని చెప్పి భయపెట్టారన్నమాట. పెడితే నేను ఆ రాత్రి ఎక్కువ 12 గంటలకి ఎంత అయిపోయింది అప్పుడు నిద్ర పట్టింది అన్నమాట. నిద్రపోయిన తర్వాత సడన్ గా మొత్తం అన్ని తలుపులు తీసున్నాయంట, ఓపెన్ అయి ఉంటాయి. మన గుమ్మం దగ్గర ఒక ఆయన నిలబడి ఉన్నారు, ఆయన లోపలికి రావట్లేదు. అది వెంటనే నేను మెలకు వచ్చి గబగబా మొత్తం వచ్చి గదులు తలుపులన్నీ చూసుకున్నాను అన్నమాట. కానీ అన్ని వేసేస్తున్నాయి, కానీ ఆ గేట్ దగ్గర ఉన్నాయన ఎవరితో చెప్తున్నారన్నమాట, ఇది భయపడుతుంది దీన్ని కొంచెం చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఆయన గోచి పెట్టుకుని ఉన్నారు. అయ్యి గోచి పెట్టుకుని ఉన్నారు ఎవరైనా ఇది అన్నాక అప్పుడు తర్వాత అర్థమైంది అన్నమాట ఆయన భగవాన్ అని చెప్పి. అక్కడ ప్రతి ఇది ఎక్కడ ఇవ్వటం
ఇది అంటే వాళ్ళు జడిపించేసిన చోట మనకి భగవంతుడు కనపడ్డం
కనిపించే కనిపించారు అన్నమాట.
అంటే చూసావమ్మా ఇంకా ఇప్పుడు జస్ట్ ఒక థాట్ వేరియేషన్ అంతే చూడు. అంటే అంటే ఒక ఒక తలంపు భయంకరంగా ఉంటే ఒక తలంపు దేవుడు అనేసరికి అంటే ఎంత వ్యత్యాసమో చూడు. అంటే చైతన్యానికి జీవలక్షణాలకి ఉన్న వ్యత్యాసం ఇదే అనమాట. అంటే జీవలక్షణాలు ఎంత భయంకరం, చైతన్యం ఎంత 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 ఆనందము, ఎంత అందము, ఎంత ప్రేమ. అందుకే ధ్యాస ఇక్కడ ఉంటే సరిపోతుందమ్మా, ఇంకేం అక్కర్లేదు.
నేను నుంచి కొళ్ళేగల్లు వెళ్తున్నాను ఆ ట్రైన్ లో, అంటే నన్ను ఇక్కడ ఎక్కించారు అక్కడ తీసుకెళ్తాను బెంగళూరు వస్తారనమాట. వెళ్తే అంతకు ముందే హైదరాబాద్ ట్రైన్ గౌతమి ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అనమాట. ఎక్కిన తర్వాత ఇంకా ఇప్పటికి మనం ఏం పొందలేదు, ఇప్పుడు ఇక్కడ ఏదన్నా తిరిగితే మన పరిస్థితి ఏంటి, నాన్నగారేమో ఏం పొందకుండా వెళ్తే చీకటి లోకాలు వస్తాయని చెప్పారు, ఇంకేం చేయలేదు. ఎలా ఇప్పుడు ఇంత టైంలో మనం సాధన చేసేసి అంత ఇదేం కాదు, ఏమైపోతుంది. ఒక ఇదితో పడుకున్నాను అన్నమాట. పడుకుంటే తర్వాత కల్లో నాన్నగారు ఒక మంచం మీద కూర్చుని ఉన్నారు. మా కజిన్ పళ్ళు, నేను నా దగ్గర పళ్ళు కూడా లేవు, ఆయనకి ఆవిడ దగ్గర తీసుకుని నేను నాన్నగారికి పళ్ళు ఇస్తే ఆయన మొత్తం ఏ టు జెడ్ వరాలన్నీ ఇచ్చేస్తున్నారు, చదివేస్తున్నారు, ఇంక అన్ని చదివేస్తున్నారు అన్నమాట. చదివేస్తామంటే నేను అసలు లోపల కదల్లేదు, ఏమీ లేదు, ఆయన్ని చూస్తున్నాను, మోకాల మీద కూర్చుని ఆయన చూస్తున్నాను, ఏ ఇది లేదు, అయిపోయింది అయిపోయి ఆయన అలా రిలాక్స్ చూస్తున్నారు, మీ అనుగ్రహం ఉంటే చాలండి అన్నాను అన్నమాట. అంటే ఆయన పెద్ద మొహం చేసుకుని రెండు చేతులు ఇలా ఆశీర్వదించారన్నమాట. అది కూడా నాకు చాలా ఇష్టమైన ఇది అనమాట. అది
వెరీ నైస్.
మీరు ఇది చెప్పారు కదా క్లాస్ ఇది అనేటప్పటికి, ఎందుకంటే జనరల్ గా మైండ్ బ్లాంక్ గా ఉంటుంది అనమాట ఎక్కువ.
అదే ఆటోమేటిక్ గా రావాలి. ఎప్పుడు నేను మొదట్లో మా అమ్మ ఎందుకు ఆలోచిస్తావు ఇది అంటే, నేను ఆలోచనలో ఒకటి మనకు కావాల్సిన ఆలోచన వస్తుంది అనుకునేదాన్ని నేను ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు వస్తుంది సైలెంట్ లోంచి కూడా మనకు ఆలోచన వస్తుంది మనకు కావాల్సింది అని
చెప్పి.
ఎక్కువ ఆలోచనలో ఉన్నప్పుడు చాలా స్ట్రైన్ అయిపోతాం ఉషా. సైలెంట్ చూస్తున్నాను నా బ్రెయిన్ లో ఏమి కనపడట్లేదు, అప్పుడు ఒక థాట్ వస్తుంది, ఇక్కడ స్ట్రైన్ ఎక్కువ
కనిపించట్లేదు
కూడా. ఏ అవసరమో ఆ థాట్ వస్తుంది.
అంటే ఇదేరా, అంటే అంటే బంధించే తలంపులు బంధించని తలంపులు, బంధించే తలంపులు బంధించినవి, బంధించేవి బంధించనివి. ఇప్పుడు మనం మామూలుగా బ్రష్ చేసుకుంటాము, లేకపోతే స్నానం చేస్తాము, లేకపోతే వంట వండుకుంటాం, భోజనం చేస్తాం, లేకపోతే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాము. మనం ప్రత్యేకంగా దాన్ని ఏం బంధించదు, అదేం మనకి స్ట్రెయిన్ తీసుకురాదు, మనకి వర్రీ పాయింట్ ఏం తీసుకురాదు. మనకి బంధం ఉన్న చోట, మోహం ఉన్న చోట మాత్రమే స్ట్రెయిన్ అవుతామమ్మా,
స్ట్రెయిన్ అవుతాం.
అంటే నువ్వు సహజంగా అందుకే అందుకే అజ్ఞానాన్ని మనసు నుంచి విడదీయడం ఇదే ఇదేరా. అహంభావనని నువ్వు మనసు నుంచి విడదీయడం అంటే ఏంటంటే, శరీరము మనసు కూడా పనిముట్టు కింద ఉండడం వేరు, అదే నేను అనుకుని జీవించడం వేరు. అదే నేను అనుకుని జీవిస్తే ఇంకా అజ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. అది నేను కాదు, ఇది పొందడం కోసం ఈ పనిముట్లు మాత్రమే అన్నట్టు జీవిస్తే మనం ట్రూత్ కి దగ్గర అవుతాం. అందుకు అంటే ట్రైన్ అవ్వడానికి అవ్వకపోవడానికి కారణం అందుకమ్మా. అంటే తలంపులు వచ్చేసి మనం దాంతో తాదాప్యం పొంది వెళ్ళిపోతూ ఉంటే నువ్వు అన్నట్టు రెస్ట్లెస్ అవుతుంది, అంటే సుఖం ఉండదు. యాక్చువల్ గా భగవాన్ ఒక ఆయన వనజ, అవును ఒక అతను భగవాన్ వచ్చి ఇలాగే అడుగుతాడనమాట, ఏమని, భగవాను నాకు అన్ని అన్ని జీవితంలో జరగవలసినవి అన్ని జరిగిపోయినాయి, ఉద్యోగం అయిపోయి రిటైర్ అయిపోయాను, పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, అందరూ అందరూ సెటిల్డ్, అన్ని సెటిల్ అయిపోయినాయి, నేను రిటైర్ అయ్యాను, అన్ని విధాలుగా అన్ని బాగున్నాయి, కానీ నా మనసుకు కుదురు ఇంకా రావడం లేదు. నా మనసుకు ఎందుకు కుదురు రావటం లేదు అంటే భగవాన్ అప్పుడు అద్భుతంగా చెప్పిన సమాధానం ఏంటంటే, మనసు కనుక స్వస్థానంలో ఉంటే, అంటే పుట్టుచో మనసు ఎక్కడి నుంచి అయితే పుడుతుందో ఆ సోర్స్ దగ్గర కనుక మనసు ఉంటే నీకు స్వస్థత వస్తుంది, నీకు కుదురు వస్తుంది, శాంతి వస్తుంది. సంసారం అసలు బయట లేదు, సంసారం లోపలే ఉంది. సో నువ్వు ఆ మనసు అంటే మనసులో ఏముందో అది నీకు బయట ఉంటుంది తప్ప మనసులో లేదు అసలు బయట ఏమీ లేదు. అలా సో తలంపులు నీకు అవసరమైన తలంపు, నువ్వన్నట్టు క్వైట్ గా సైలెంట్ గా మైండ్ ని అంటే మైండ్ ని రెస్ట్ లో మనం పెట్టగలుగుతూ ఉంటే ఎప్పుడు ఏది అవసరం ఆ తలంపు వస్తుంది, ఆ పని జరుగుతుంది, మనకి కర్తృత్వం కూడా ఉండదమ్మా వనజ. అప్పుడు మన లైఫ్ ఆటోమేటిక్ డివైన్ యాక్షన్ అవుతుంది.
అంటే మనకి నాన్నగారు ఈ దేహం వదిలేసిన తర్వాత ఒకరోజు మనకి ఇప్పుడు సన్నిధికి ఆపోజిట్ లో రమణాశ్రమానికి పెద్దది గేట్ ఉంటుంది కదా మన గేట్ దగ్గర, అందరూ పెద్దలు కూర్చుని ఉన్నారు, అందులో నాన్నగారు కూడా కూర్చుని ఉన్నారు, కానీ ఎదురుకుండా సన్నిధిలో ఒక అదే నాన్నగారి దేహం అగ్నికి ఆహుతవుతున్నట్టు కనిపించింది అన్నమాట. అక్కడ ఉన్నారు, ఇక్కడ అందరితో పాటు కూర్చుని ఉన్నారన్నమాట, కూర్చుని ఉన్నారు ఇలా. తర్వాత రమణ కేంద్రం మనకి బయట చిన్న భగవాన్ ఫోటో ఉంటుంది కదా, దానికి ముందు మెట్టి మీద అందరు భక్తులు కూర్చుని ఉన్నారు, నాన్నగారు కూర్చుని ఉన్నారు. రమణ భాస్కర భగవద్గీత లాంటిది భగవద్గీతలా పాలన చేయొచ్చు అని చెప్పారు మన రమణ భాస్కర. అది మళ్ళీ కాకినాడలో అమ్మారు ఉన్నప్పుడు కూడా ఒకసారి రమణ గారు ఇంటికి కలెక్టర్ గారి ఇంటికి వచ్చారనమాట. అంతకు ముందు అమ్మ వెళ్ళాలి, నా లోజులు ఉండాలి అని అనిపించేది, కానీ ఇంట్లో బాధ్యతలతో వెళ్ళలేకపోయేది అనమాట. కానీ అప్పుడు నాన్నగారు కాకినాడ వచ్చి ఆ వారం రోజులు ఉన్నారు, అది అమ్మారు ఉండి ఇంటికి
దగ్గరలోనమాట. ఇంకీళ్ళు మూడు పూట్ల రోజు వెళ్ళిపోయేవారు అన్నమాట. వెళ్ళిపోతే నాన్న వెళ్ళి రోజు నాన్నగారు ఇంటికి వస్తా రండి అని చెప్పంటే, మిమ్మల్ని అందరినీ చూశాను కదా ఇంకా రాను అని, సరే వస్తాను అని చెప్పి మళ్ళీ వచ్చారన్నమాట. వచ్చాక అక్కడ మనకి అమ్మారు ఉండే కింద ఇంట్లో ఒక మామగారు ఉండేవారు, వత్సల మామగారు అని. ఆవిడకి రమణ భాస్కర వీళ్ళు మా చెల్లెళ్ళు ఇస్తే చదువుకోవటం ఇది ఉంది, కానీ ఆవిడ ఎక్కువ నడవలేరన్నమాట, చాలా కష్టం. నాన్నగారి దగ్గరికి వెళ్ళాలని ఉంది కానీ అసలు ఆవిడ నడిచి వెళ్ళే పరిస్థితి కాదు. అలాగే ఆయన తన ఇంటికి వస్తున్నారని తెలిసి కింద ఫ్లోర్ కింద నుంచి నెమ్మదిగా మెట్లెక్కి పైకి వచ్చారన్నమాట. వచ్చేసాక ఆవిడ పాట పాడారు, ఉషా పాడారు ఇంత, అట్లా అందరు కళ్ళు ఎరుపైపోయినాయి అన్నమాట. ఒక ఎమోషన్ అయిపోయి ఇంకా అందరూ అలా, నాన్నగారు కూడా వెంటనే లేచి వాష్రూమ్కి వెళ్ళిపోయారంట. ఉషా మీరు ఇలా రమణ భాస్కర్ చదువుతారండి ఇలా అంటే, రమణ భాస్కరే అలా, రమణ భాస్కర ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా శాంతినిస్తుందని చెప్పారు.
అవును అవును,
ఎవరు చదివినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది శాంతి
శాంతిస్తుంది, అవును
శాంతిస్తుంది అని చెప్పారు. నెక్స్ట్ ఆవిడని నేను గుర్తు పెట్టుకుంటాను, ఈ భక్తురాల కోసమేమోనండి నేను ఈ రోజు ఇక్కడికి వచ్చాను అని చెప్పారంట. అంటే ఆవిడ పాట ఆవిడ అంటే ఆవిడకి ఆవిడే సంగీతం వచ్చు అన్నీ వచ్చు అన్నమాట. ఆ భావంతో మీరు తండ్రి మా అందరికీ అని చెప్పి పాడిన పాటకి అందరూ కూడా చాలా ఇదైపోయారంట. అది అది తర్వాత ఏంటంటే ఆ అమ్మమ్మ గురించి చెప్తాను ఉషా, మన టైం అయిపోతుంది కదా. అమ్మమ్మ కూడా ఏంటంటే చాలా సైలెంట్ అని చెప్పాను కదా ఉషా, అసలు ఏంటంటే ఎవరితో మాట్లాడితే వాళ్ళు తప్ప ఇంకో పక్క వాళ్ళకి వినపడదు అనమాట ఆవిడ మాట్లాడిన మాట, అంత నెమ్మదిగా మాట్లాడతారు. ఒకసారి ఇక్కడికి పెదమడి వచ్చినప్పుడే నామం తీసుకున్నారు నాన్నగారి దగ్గర, ఆవిడ్ని ఏ నామం మీకు ఇష్టము అన్న కూడా ఆవిడ చెప్పలేదు. అప్పుడు వెంకటేశ్వర నామం ఇచ్చారు అమ్మమ్మకి, వెంకటేశ్వర నామం అనేది చాలా ఇష్టం అన్నమాట. తర్వాత అమ్మమ్మ ఇక్కడికి అమ్మమ్మ కూడా మెడిటేషన్ చేస్తూ ఉండేవారు. కొన్ని రోజులు ఇలా ఆశ్రమానికి ఓడలేదు, హోమ్కి వెళ్తాను అని చెప్పి అన్నారన్నమాట. అది నాన్నగారితో చెప్తే మనకి మీరుని చూశారు వెళ్ళి అక్కడ దింపు వచ్చాము. తర్వాత ఒక 10 రోజుల తర్వాత నాన్నగారే రామచంద్రరాజు గారిని పంపించి కారు ఇచ్చి అమ్మమ్మని తీసుకొచ్చి గొల్లమూడి ఆశ్రమంలో దింపి అన్ని సర్దించేసి అప్పుడు నాన్నకు ఫోన్ చేసి బంగారు ఇలా జాయిన్ చేసాము, నీకు ఖాళీ అయిన తర్వాత వెళ్ళి చూసిరా అని చెప్పి ఫోన్ చేశారన్నమాట. అమ్మమ్మని చూడటానికి అక్కడికి వెళ్తా ఉండేవారు. ఈ ఆశ్రమానికి వెళ్ళి వెళ్ళటానికి ఒక 2-3 నెలలు టైం పట్టిందన్నమాట. ఆ టైంలో ప్రతిరోజు నాన్నగారు రావటం అమ్మమ్మ చూసేవారు అన్నమాట ఇంటికి. ఆవిడకి ఆ దర్శనం అన్నది అన్ని రోజులు వచ్చేవారంట ఆవిడ అన్నమాట. తర్వాత గొల్లముడి ఆశ్రమంలో కూడా అంటే ఇలా కృష్ణుడు ఉంటే ఆ కృష్ణుడు ఆడుకోవటం కనిపిస్తా, ఆ యమధర్మరాజు ఏంటి ఎప్పుడు టైం నాకు ఇది అంటే అంటే ఓపెన్ గా చూసేసేవారు ఉష ఆవిడ
డివోషన్ లో. అంటే ఆ భావంలో అదే భావంలో ఉంటే మరి అదే మెటీరియలైజ్ అవుతారు కదా. అవును,
ఓపెన్ గా చూసేవారు. నాన్నగారేమో మన భక్తుల్ని పంపించి ఆవిడ్ని చూసి రమ్మంటా ఉండేవారు. నాన్నగారు అట్టే వైపు వెళ్ళినప్పుడల్లా ఆవిడ్ని చూసి వస్తా ఉండేవారు అన్నమాట. అలా 2 సంవత్సరాలు ఉన్నా తర్వాత మన వచ్చేస్తాను ఇంకా అని చెప్పి చెప్పినప్పుడు నాన్నగారితో జిన్నూరు వెళ్ళి అటు నుంచి వచ్చినప్పుడు మీ ఇంటి దగ్గరే ఉంచండి ఆవిడ్ని అని చెప్పారన్నమాట మనకు పెదమళ్ళలో. పెదమళ్ళలో 6 నెలలు ఉన్నారు. ఆ రోజు 6 నెలలు ఆ రోజు మధ్యాహ్నం ఏ నెలత లేదు ఏం లేదు, ఆ రోజు మధ్యాహ్నం అమ్మ భోజనం పెద్దకి పిలవటానికి వెళ్ళేసరికి ధ్యానం చేసుకుంటున్నారంట. సరే అని తలకు దగ్గర వచ్చేస్తే మళ్ళీ నెమ్మదిగా లేచి వచ్చేసారు అన్నమాట. లేచి వచ్చేసి భోజనం చేశారు, సాయంకాలం కూడా భోజనం చేశారు. రాత్రి పడుకున్నాక 10:00 to 11:00 పాప ఏంటో చాలా తేడాగా ఉంది అని చెప్పి అలా వాల్ చేశారు ఉష. వాల్ చేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి చాలా ఈజీగా సునాయాసంగా అయిపోయింది అన్నమాట. తర్వాత ఈ బాడీని రావులపాలెం తీసుకెళ్లారు. తీసుకెళ్తే కార్యక్రమాలు చేయటానికి గోదావరి మనకి తెలుసు కదా ఉష, రావులపాలెం గోదావరి ఉంటుంది కదా, ఆ గోదావరిలో ఎక్కువ నీరు ఉండదు ఉష, అసలు చాలా దూరంలో ఉంటుంది, ఒక సన్నని పాయ కింద ఉంటుంది అన్నమాట. చాలా దూరం నడిచెళ్ళి ఇది అయిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళి నడిచెళ్ళి స్నానం చేసి వచ్చాము అని చెప్పి నాన్న చెప్పారు మాకు. తర్వాత మరుసటి రోజు ప్రొద్దుటికి అక్కడ చేసిన ఛాయలు కనిపించలేదు ఉష. అంటే అంటే మరి కడిగేసినట్టు అయిపోయింది అన్నమాట. అది ఎలా జరిగింది ఏంటి అనేది ఒక పెద్ద మిరాకిల్ అన్నమాట. ఆ నీరు చూస్తే జనరల్ గా చాలా దూరంలో ఉంటుంది, ప్రొద్దుట మరుసటి రోజు చూసేటప్పటికి అక్కడ చేసిన ఛాయ్ కూడా కనిపించలేదంట. అక్కడ బ్రాహ్మలది అప్పుడు శంకరాచార్యులు తల్లికి జరిగిందండి ఇలాగా మళ్ళీ వెళ్ళలేదు అని చెప్పి అన్నారంట
నాన్నగారు.
అది అది తర్వాత నాన్న ఉష, నాన్న అంటే నాన్నగారికి చాలా ఇష్టం అన్నమాట. ఏ సమస్య ఇదైనా కూడా నేనే ఫోన్ చేసి నాన్నగారితో చెప్పేసిది అన్న, నాన్నకి ఇలా ప్రాబ్లం అండి ఎవరు ఇలా ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇది అని అన్నీ కూడా, ఏం పర్లేదు నేను కదా అని ఆయన గుండెల మీద పడుకో ఇది చేసుకోవటం అన్నీ చూపించేవారు. కానీ ఆయన ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కువ కామెంట్ చేస్తా ఉన్నాననుకోండి ఏం మాట్లాడరు ఉష, తిరిగి నన్ను కామెంట్ చేసే అవకాశం వచ్చినా కూడా ఆయన కామెంట్ చేయరు. అది ఆయన విషయం అని చెప్పి అది ఫ్రెండ్ ఒక ఆయన చెప్పినప్పుడు నేను విన్నాను ఉష.
అదే నాన్నగారు అదే ఈ విషయం అదే ఇది చెప్తుంటే జ్ఞాపకం వస్తుంది నాన్నగారు అంటారనమాట. ఇప్పుడు అంటే ఎవరన్నా ఒక మాట మనల్ని అన్నారనుకో వెంటనే మనం ఇంకో మాట అనేయగలము, అందులో పెద్ద విషయం ఏముంది, మాట మాట సమాధానం ఎవరైనా ఎవరికైనా ఇచ్చేయచ్చు. అయితే దా అంటే ఇలా ఇలాగే వెళ్ళిపోయావంటే ఇంక దానికి అంత ఉండదు అసలు. ఈ ఒక పక్కన పెట్టేసి మన సాధన పరంగా మన మనసు మనం బాగు చేసుకుంటూ వెళ్ళాలి తప్ప అటువైపు అసలు మనం మైండ్ పెట్టకూడదు అని వివేకవంతులు అటువంటి వాటిని పట్టించుకోకుండా అది అంటే ఇగ్నోర్ చేసేస్తారు అని చెప్పారనమాట. అలా నాన్న అంటే ఎవరైనా ఏదన్నా అన్నా కూడా మౌనంగా
అస్సలు ఎట్టి పరిస్థితుల్లోని చెయ్యరంట. మళ్ళీ అవకాశం వచ్చినా అవతలకి అవకాశం వచ్చినా కూడా ఈయన మాట్లాడారంట.
అదే అంటే లోతు అంటే అప్పుడే బరువు పెరుగుతుందమ్మా, అంటే అలా జీవిస్తేనే మనసుకి బరువు పెరుగుతుంది, లేకపోతే ఇంక పై పై ఎత్తలే కదమ్మా సాధన.
అవును ఇలా ఎవరి విషయంలోకి వెళ్ళరు నాన్నగారు, నాకు తెలుసు కదా ఆడి సంగతి నాకు తెలుసు కదా అని చెప్పి అనేవారు అనమాట. ఇది అసలు ఏంటంటే ఆర్థిక పరిస్థితికి మేము జీవించే విధానం జీవించిన విధానానికి అయితే అసలు పొంతను ఉండదు ఉష. అది ఎలా జరిగింది అన్నదంతా మిరాకిల్ అనమాట. మొన్న మీకు పంపించిన ఫొటోస్ కూడా నాన్నగారు రండి మనందరం తీయించుకుందాము ఫొటోస్ అని చెప్పి తీయించుకున్న
ఫొటో
మా ఈ సాయి అది నాన్న ఎందుకంటే ఆయన ఈ మధ్య మొన్న లాక్డౌన్ అంతకు మొన్న మార్చిలో జిన్నూరు వెళ్ళి 4 రోజులు ఉన్నారు
ఉష ఆశ్రమంలో 3 రోజులు ఉన్నారు. అక్క రోజు రాక్షను అంటే ఆయన మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవటం తప్ప అంతకు మించి అందరూ బాగుండాలి ఇంకంతకు మించి ఏం కోరుకుంటాం అంటారన్నమాట. అంతే అంతే అందరూ బాగుండాలి ఏం కోరుకుంటాం అని మాకు
ఇది చెప్పేవారు.
మనకి రోజు అక్షరమణ మాల చదువుతూ ఉంటారు కదా, అప్పుడు ఆయనకి అక్షరమణ మాల చదవటం ఇదండి. అప్పటి నుంచి ప్రతిరోజు అక్షరమణ మాల నేను అదే అనుకుంటా. ఇప్పుడు సాతి అంటే భక్తి వస్తుంది ఇది అని చెప్పి చెప్తారు కదా, మన జిన్నూరిలో కూడా
అంతే కదమ్మా.
అంత ఇది ఆయన సన్నిధిలో జరుగుతుంది
100% అమ్మా 100%.
తర్వాత అమ్మ ఉష అమ్మకు కూడా హెల్త్ ఎక్కువ కానీ పనే ఇదిగా జరుగుతుంది. ఒకటే చెప్తుంది అనమాట, నేనా చేసేది ఈ అర్జునుడు ఎంతో చేతులు ఊపు నేను చేయిస్తున్నానని చెప్పాడు నేను ఎంతడు దాన్ని. ఈ ఒక్క వాక్యం ఇది చేసుకుంటుంది ఉష నిరంతరం కేసెట్టుకుంటుంది అనమాట. దానికి శక్తి అంటూ అమ్మకి ఇదవుతుంది అంటే అది ఒక సబ్జెక్ట్ ఆయన మాట ఆ ఫలంతో బతికేస్తుంది. నిరంతరం ఆయన్ని తెలుసుకుంటూ వెళ్తాం, ఆయన దగ్గర కూర్చుని ధ్యానం చేసుకోవటం, కొంతసేపు పని చేసుకోవటం, పని చేసుకున్నంతసేపు ఆయన క్యాసెట్ వింటాం చేసి, అంటే శారీరక ఇబ్బంది కూడా కొంచెం ఎక్కువ కదా దాంతో. అర్జునంతటి వాడినే నువ్వు చేతులు ఊపు నేను నేను చేస్తానని చెప్పాడు, నేను చేసే పని ఎంతటి నేను ఎంత దాన్ని ఆయనే చేస్తున్నారు అన్న ఇదిలో 1 నిమిషం జరిగిపోతుంది ఉష. తనకు కూడా ప్రతిసారి కళలో కనిపించి ప్రతి ఆయన్ని చూడటానికి వెళ్ళాలి అని కానీ ఇది అనిపించిన వెంటనే కళ్ళలో దర్శనం ఇవ్వటం, మేము బాహ్యంగా వచ్చి దర్శనం చేసుకున్న దానికన్నా కళలో దర్శనం చేసుకున్నది చాలా ఎక్కువ.
అంటే అంటే మానసిక అనుబంధం ఉన్న వాళ్ళకంతా కూడా ఆయన ఎక్కువ డ్రీమ్స్ లోనే గైడ్ చేశారమ్మా. అదే గ్రీష్మ కూడా అంటూ ఉంటుంది, తను 10 ఇయర్స్ ఎంతో యుఎస్ లో ఉన్నప్పుడు అంటే దూరంగా ఉన్నామనే ఫీలింగ్ లేకుండా ఎప్పటికప్పుడు డ్రీమ్స్ లో గైడెన్స్ ఇస్తూ చాలా మంది అమ్మా, అంటే కొంచెం ఫిజికల్ గా డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా మంది ఇలా ఎక్స్ప్రెస్ చేశారు ఎక్కువ డ్రీమ్స్ లో గైడెన్స్ ఇచ్చినట్టుగా.
ఇంకా మా చెల్లెలు ఉష అది కూడా పనే పూర్తిగా చేసుకుంటుంది అనమాట. దానికి కూడా ప్రతి నిమిషం కళలో కనిపిస్తూ దాన్ని గైడ్ చేస్తూ దానికి శక్తినిస్తూ పరిస్థితుల్ని తను కూడా ఎక్కువ మాట్లాడదు అనమాట. ఆయన ఏంటంటే పని ఆయన క్యాసెట్ పెట్టుకుని చేసేస్తూ ఉంటే ఆ పని చాలా తేలిగ్గా అయిపోతుంది, చాలా ఇదిగా
అయిపోతుంది
అనమాట. అన్నాడు నువ్వు పని వదిలేసావంటే నీకు వడ్డీతో సహా మరి జన్మలో వస్తుంది అని చెప్పి చెప్పారు కదా. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ మధ్య కొంచెం బాగా డిస్టర్బ్డ్ గా ఉన్నప్పుడు నాన్నగారు కళ్ళలో కనిపించి అక్కడ ఒక అప్డేట్ మీద పెడుతున్నారంట, తర్వాత అయిపోయిన తర్వాత దాన్ని చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళి సముద్రం దగ్గర తీసుకెళ్లారంట. ఆ సముద్రంలో ఒక బొమ్మ కెరటాలు కట్టు ఇటు కొట్టుకుంటుందంట, అంటే కెరటానికి ఊగుతూ ఉంటుంది కదా ఉష, ఊగుతూ ఉంటే కష్టం వచ్చినా అలా నిలబడి ఉండాలి అలా పడిపోకూడదు నిలబడాలి అని చెప్పి అంట ఉష. అంటే ఆ పరిస్థితులకు కావాల్సిన సజెషన్స్ అన్ని కూడా అలాగే ఇస్తున్నారు అన్నమాట. ఒకసారి నాకు అయితే మీరు మాట్లాడితే అన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, నాకే కష్టాలు వస్తున్నాయి, నాకే కష్టాలు వస్తున్నాయి అని అనుకుంటున్నారు. ఆ కష్టాల్లో కూడా ఎందుకంటే నేను ఒక రూమ్ లో ఉన్నాను సార్, దాని నిండా నీళ్ళు వచ్చేసి జస్ట్ మూతి పైకి ముక్కుకి జస్ట్ కొంచెం ఇంచు మాత్రమే, ఇంచు కూడా లేదన్నమాట, అంత తక్కువ గ్యాప్ ఉంది.
అయినా భయం అనిపించలేదు. అప్పుడు చెప్పారు ఉషా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను రక్షించగల శక్తి ఉన్నాడు భగవంతుడు ఒక్కడే అని చెప్పి చెప్పారు. ఇంకా పిల్లల దగ్గరికి వస్తే ఉషా, మా అబ్బాయి సాయి అన్నాను కదా, వీడు చిన్నప్పటి నుంచి ఇది ఉండేవాడు కదా, ఆడికి అక్షాభ్యాసం నాన్నగారే అయ్యింది పంచికట్టు. ఈ పంచికట్టు ఎలా అంటే, ఈడికి చేసినప్పుడు ఆడికి చిన్నోడికి చేసేసేవారు, చిన్నోడికి చేసినప్పుడు మంచి పెద్దోడికి. ఇప్పుడు చిన్నోడికి పెట్టినప్పుడు ఈడికి కూడా వేసిన ఇది అన్నమాట. అది అది ఆడు ఇన్ఫో క్యాంపస్ లో ఇన్ఫోసిస్ లో వచ్చింది అన్నమాట జాబ్. వీడికి ప్రోగ్రామింగ్ అంటే అసలు ఇష్టం ఉండదు. ప్రోగ్రామింగ్ లేకుండా జాబ్ వస్తే బాగుండు అనుకునేవాడు అనమాట. కానీ ఇన్ఫోసిస్ లో మనం ఫైనల్ ఇయర్ లో నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నారు, నువ్వు కొంచెం ప్రిపేర్ అయ్యి చాలు నీకు ఉద్యోగం వచ్చేస్తుందని చెప్పారు అన్నమాట. క్యాంపస్ లో ఇన్ఫోసిస్ లో వచ్చింది. ఇన్ఫోసిస్ ట్రైనింగ్ లో కరెక్ట్ గా వాళ్ళు పరిచయం అన్ని అయిపోయిన 3 రోజులు కరెక్ట్ గా సెక్షన్ స్టార్ట్ అయిన రోజున కలలో కనిపించి ఒక ఇంట్లో వీడు ఏదో స్పాంటేనియస్ ఏదో మాట్లాడేటంట. తర్వాత కళ్ళు చాలా ఎరుపుగా అయిపోయినాయంట. వీడు మళ్ళీ అటు వచ్చి బొట్టన వేరు ఆయన చేతితో పట్టుకుని, నువ్వు చాలా గొప్పడు అవుతావు, నువ్వు చాలా గొప్పడు అవుతావు అని చెప్పారన్న. ఇప్పటికీ అదే అంట, నాకేంటి బాధ్యత, ఆయనే గొప్పని చేసుకుంటారు, నాకేం లేదంటా ఉంటాడు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు మనకి స్వభావం మార్చుకోవటం చాలా కష్టం అంటారు కదా. ఇప్పుడు మనకి సన్నిధిలో వచ్చిన మెసేజ్లన్నీ కూడా మేము కొన్ని మా గ్రూపుల ద్వారా మేము పడతా, కొన్ని వందల మందికి ఇవన్నీ కూడా వెళ్తున్నాయి ఉషా. స్టేటస్ల ద్వారా కానీ, నాన్నగారు అంటే ఎవరు తెలియనా, వాళ్ళు కూడా ఎవరైనా ఇంత బాగుంది, నేను ఒకటే చెప్తాను, ఆయన వాక్యమై ఉన్నారండి, ఆయన వాక్యమై ఉన్నారు, అందుకే అది అంత ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పి తెలియని వాళ్ళు కూడా చాలా చాలా బాగుంటున్నాయండి. ఈ టైంకి మాకు ఈ మెసేజ్ మాకు అవసరానికి వచ్చింది అని చెప్పి వాళ్ళందరూ అంటాం. నెక్స్ట్ అది గురుకృప అనమాట, దాని గ్రూప్ పేరు. ఆ గురుకృపకి మా వాడు అంతకుముందు వినేవాడు కానీ పెద్ద ఎక్కువ చదవటం అది ఉండదు. ఇప్పుడైనా పెద్ద మ్యాటర్స్ ఏం చదవడు, చిన్న క్లిప్పింగ్స్ పెడతారు కదా అది చదువు. చదివితే ఇప్పుడు ఆ ఇన్ఫోసిస్ లో అంతా విపరీతమైన స్ట్రగుల్, ఎందుకంటే ప్రొద్దుట 8 వెళ్తే రాత్రి 10-11 వచ్చేవాడు. వచ్చిన తర్వాత ఆ మధ్యలో ఆడికి మెంటల్ గా ఆ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు గురుకృప ఓపెన్ చేసి చదువుకుంది. ఈ తర్వాత అయిపోయిన తర్వాత ఈ రూమ్ కి వచ్చాక వాటర్ తాగి ఇదయ్యి మెడిటేషన్ చేసుకుని పడుకునేవాడు.
హలో,
హలో, వినిపిస్తుందా ఉష? హలో, హలో,
హలో, హలో అమ్మా, వినిపిస్తుంది, చెప్పమ్మ.
వినిపిస్తుందండి. ఆడు ప్రతిరోజు అంటే చదువుకునే టైంలో ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు గురుకృప ఓపెన్ చేసి ఆయన మెసేజ్లు చదువుకుని అయిపోయిన తర్వాత రాత్రి పడుకున్న తర్వాత మెడిటేషన్ చేసుకుని పడుకోవటం అనేది అది అలవాటు అన్నమాట. అదే చెప్తాడు, నాకు చాలా పెయిన్, నాకు చాలా కష్టం అనిపించింది, ఆ కష్టం నాకు ఒక మంచి అలవాటునిచ్చింది. ఇప్పుడు 4 రోజులు కనుక ఆ మెసేజ్లు చదవకపోతే చాలా బరువుగా అనిపిస్తుంది. ఒక్క మెసేజ్ ఎలా తీసుకుంటాడంటే ఇంక మళ్ళీ అది అయిపోవటమే, ఇంకా ఇంకొక ఆప్షన్ ఉండదు. అంటే స్వభావం మార్చుకోవటం చాలా కష్టం అని చెప్తారు కదా. ఒక టైంలో గేమ్ ఆడేవాడు ఉషా, నాకు ఏదైనా కొంచెం నెమ్మదిగా ముందు చెప్తాను, తర్వాత కోపడతాను, తర్వాత చాలా స్ట్రాంగ్ గా. అప్పుడు ఒకసారి అన్నాను, చెప్పారు నాన్నగారు ప్రారంభం బలీయంగా ఉన్నప్పుడు మంచి చెప్పినా వినాలనిపించదంట, అని చెప్పి చెప్పిన తర్వాత ఆ మాటకి ఆట మానేశాడు. ఎందుకంటే నేను దానికన్నా నేను స్ట్రాంగ్. అంటే ప్రారంభం బలీయంగా ఉంటే అదే వాళ్ళు ఆట అది కూడా మానలేకపోయేవాడు అప్పుడు. ఈ ఒక్క మాట ఆడ గేమ్ మానేశాడు ఉషా. అప్పటి ఏది విన్నా చాలా ఈజీగా అది అయిపోతాడు, అంతే, ఇంకో ఆప్షన్ ఉండదు. ఇప్పుడు ప్రతి మాటలో కూడా ఆయన యొక్క మాటను తీసుకొచ్చి చెప్తాడు. మేమేమాట సీనాన్ తాత ఎలా చెప్పారు కదా, అంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు పడిపోయినా కూడా అంటే సీనాన్ తాతయ్య గుండెల్లో ఉన్నారు ఇలా అని చెప్పినప్పుడు ఏంటంటే ఆ పడిపోయి లేచి దులిపేసుకుని మాకు సీనాన్ తాత గుండెల్లో ఉన్నారు కదా అని నాకు దెబ్బ తగలలేదు అది కూడా అలా అలా మొదటి నుంచి ఆయనతో
అంటే ఆయనతో సన్నిహితం అన్నమాట
ఉంది ఉష. ఇప్పుడు ఆ క్లిప్పింగ్స్ పెద్ద చదవడు కానీ ఆ చిన్న అన్ని కూడా చాలా బాగా జీర్ణం చేసుకుంటాడు.
అవును, ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లలందరూ కూడా అంతేనమ్మా. అంటే ఏదో ఇంకా గంటలు గంటలు వినడం కాదు, ఒక్క మాట మంచి మాట తీసుకుని అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా సంతోషం అనిపిస్తుంది చూస్తుంటే పిల్లల్ని. అంటే ఏది చదివినా అది హృదయపూర్వకంగా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అవును,
అయిపోతుంది, పరిగెత్తిస్తాడు అన్నమాట, నన్ను కూడా పరిగెత్తిస్తాడు. లేదు శ్రీనాథ్ ఎలా చెప్పారు కదా ఇది కదా అని చెప్పి నన్ను పరిగెట్టిస్తాడు అన్నమాట. బాబాయ్ నేను పరిగెట్టలేను, నా సంగతి ఆయన తెలుసురా, అందుకే నన్ను ఎలా నెమ్మదిగానే చూసుకుంటారు, నువ్వు నన్ను పరిగెట్ట కాదు, ఎలా చెయ్యాలి, ఇది ఎలా చెప్పారు కదా అని. అంటే చెప్తాడు ఉషా, ఒక విషయాన్ని మీరు వదలాలి అనుకున్నప్పుడు దాన్ని వదలాలి వదలాలి అని రిపీటెడ్ గా మన్నం చేయొద్దు. అంటే బుద్ధుడు చెప్పిన మాట, అంటే పిల్లలు మెసేజెస్ ఎక్కువ చదువుతూ ఉంటారు కదా ఉషా అందరి అందులో అనమాట, ఆయనకి నచ్చింది అంటే అది తీసుకుంటారు కంపల్సరీ. ఒక వదలాలి అన్న విషయాన్ని ఇది వదలాలి వదలాలి అని అనుకున్నప్పుడు దాన్ని మీరు ఎలా వదలగలరు, వదలాలి
అన్నదాన్ని అంటే దానికి ఊరికే ఫుడ్ వదలాలి వదలాలి అనుకుంటే వదలకుండా పట్టుకుని ఉండడం
అది. కానీ ఒక బాధ ఎప్పుడు కూడా ప్రతి మనిషికి మంచి నేర్పుతుంది. ఒకసారి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి, బాధ ఎందుకు వచ్చిందో చూడండి అని చెప్పి. అంటే బాధ మనకి చాలా విషయాలు, ఆనందం కన్నా ఒక బాధ ఎక్కువ విషయాలు నేర్పుతుంది మనకి,
నేర్పుతుంది. అవును అవును.
కానీ మనం ఆ బాధని అది ఏం నేర్పడానికి వచ్చిందో చూడండి, ఏదన్నా పెయిన్ వస్తే అది ఏం నేర్పడానికి వచ్చిందో చూడు, లేదంటే అది వేస్ట్ అయిపోతుంది. నువ్వు అది నేర్చుకుని వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు, నేను నేర్చేసుకో ఉంటాడు అనమాట.
అదే అంటే సో వైజ్ అన్నమాట. ఇంకా
ఆ బాధ అంటే ఒకడు మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు, ఆ గమ్మని మనల్ని బాధించిన వాళ్ళు ఉంటారు కదా
ఉషా.
ఎవరన్నా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కనిపిస్తే మన మైండ్ ఆటోమేటిక్ గా వాళ్ళ మీద నెగిటివ్ వస్తుంది.
అవును అవును.
నెగిటివ్ వచ్చినప్పుడు వాడు ఏం చేసేవాడంటే వీళ్ళు చాలా బాగుండాలి, వాళ్ళు చాలా ఆనందంగా ఉండాలి అని చెప్పి రిపీటెడ్ గా చెప్పుకునేవాడు అంట ఉషా.
వెరీ నైస్ అమ్మా, వెరీ వెరీ నైస్
మాట. ఈ మాట మనల్ని మైండ్ ని మనసుకి సపోర్ట్ ఇవ్వదు, నీకు వచ్చి నెగిటివ్ థాట్స్ కి సపోర్ట్ ఇవ్వదు.
వెరీ నైస్, వెరీ నైస్. ఇది చాలా ఇంపార్టెంట్.
అంటే దేవుడిని
అదే అంటే నాన్నగారు చెప్పినట్టు నీకు వచ్చే నెగిటివ్ ని నువ్వు పాజిటివ్ తో మైనస్ చేసుకోవచ్చు. అంటే నీకు వచ్చే నెగిటివ్ ని నువ్వు ఇగ్నోర్ చేసి నీ మంచి నువ్వు పెంపొందింపు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది ఎలా అయితే ఊడిపోతుందో వాడు బ్రహ్మాండంగా చూస్తున్నాడు కదా. అంటే ఎవరైతే నీ పట్ల వ్యతిరేక భావంతో ఉండి నిన్ను ఇంకో రకంగా చూస్తారో వాళ్ళ పట్ల నువ్వు సదుద్దేశంతో ఉండి వాళ్ళకి మంచి జరగాలని అనుకోవడం.
వాళ్ళకి. అప్పుడు మన మనసు కూడా ఎక్కువ ముందుకెళ్ళదు, అది ఒకసారి ఆగిపోతుంది కదా ఉష.
ఆగిపోతుంది, ఆగిపోవడమే కాదు చైతన్యం అంటే లోపల అంతర్ముఖం అవుతుందమ్మా.
అదే 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 అది ఏంటంటే వాళ్ళందరూ బాధ పెట్టిన వాళ్ళందరూ మనల్ని భగవంతుడికి దగ్గర చేస్తున్నారు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పి చెప్తా ఉంటాడు అన్నమాట.
వెరీ నైస్, చాలా మెచ్యూరిటీ ఉందమ్మా బాబుకి.
అది ఆ మధ్య అయితే భగవాన్ కనిపించి అంటే మెడిటేషన్ కూడా చాలా బాగా చేస్తాడు ఎక్కువ టైంకి. అంటే ఆమె వాటితోటి ఇది కాదు, ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు బరువు మోయడం. విషయాన్ని తేలిక, ఇప్పుడు విపరీతం అయ్యో ఎలా ఉన్నాడు చాలా ఇబ్బందిగా ఉన్నాడేమో అని మనం ఫోన్ చేసేటప్పటికి నేను ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నాను అంటాడు అన్నమాట. అంటే దాని నుంచి ఇది అయ్యే ప్రయత్నం అన్నమాట. బరువు పోయలేడు ఎక్కువసేపు, మనసుని పోయలేడు. అదే అంటాడు నాకు నాకు వచ్చిన బాధ నాకు గురుకృప చదువు. ఆ గురుకృపలో కొత్తగా ఎవరు జాయిన్ అయినా ఉష ఇది అయిపోయింది వీళ్ళ పని ఇంకా అనుకుంటాడు అనమాట ఆ గ్రూప్ లో. అంత ఇది. నెక్స్ట్ ఏంటంటే భగవంతుడు మీకు అవసరం, మీకు కృష్ణుడు చెప్పాడు కదా నీకు ఇదే సరైనప్పుడు నీకు అన్ని అనుకూలంగా ఉన్న చోట నేను పడేస్తాను అని చెప్పి. అది ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ అలాగే ఫ్రెండ్స్ అందరూ అలాగే ఎంత సాఫ్ట్ అంటే చాలా అన్నమాట, అందరూ చాలా బాధ్యతగా ఉంటారు. ఎప్పుడు వీడు మెడిటేషన్ చేస్తే ఎవరు కామెంట్ చేయటం, అందరూ సహకరించేవాళ్ళే. ఒక వివేకానంద గురించి మాట్లాడుతున్నారు, ఒక రామకృష్ణుడి గురించి మాట్లాడుతున్నారు, ఇలాగే ఒక ఫ్రెండ్ ఉన్నాడు అన్నమాట ఆకాష్ అని. ఆ అబ్బాయి ఇప్పుడు లండన్ ఎక్కడికి వెళ్ళాడు ఎంఎస్ చేయడానికి. ఆ అబ్బాయి ఇంజనీరింగ్ అయిన తర్వాత వీళ్ళు మేము అక్కడికి వెళ్ళాం సర్టిఫికెట్ ఇది ఇస్తారని వెళ్ళినప్పుడు, అంతకు ముందు ఆ అబ్బాయికి జరిగిందంట భగవాన్ వీడియో ఏదో చూసాడంట, చాలా మంది చూస్తూ ఉంటా ఉంటాడంట. తర్వాత భగవాన్ వీడియో చూశాడు, చూసేటప్పటికి ఆ అబ్బాయికి 3 రోజులు హార్ట్లెస్ స్టేట్ అంట, మాట లేదంట తలంపు లేదంట. లేకపోతే అబ్బాయి అబ్బా అందులో మనకి భగవాన్ అనేసరికి మనం ఇంకా బాగా కనెక్ట్ అవుతాం కదా. అది ఇది అనిపించి మేము వెళ్ళినప్పుడు అబ్బాయిని చూపించమని, లేదమ్మా చాలా బాగుంది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది అండ్ నీకు భగవాన్తో అనుకుంటుంది అని చెప్పి నేనంటే, అలా ఎందరో మహానుభావులు ఉన్నారు, నేను ఆ అబ్బాయి అనుకున్నాడంట అనుకునేవాడంట. ఎప్పుడు మనం మనుషులమే ఎదురు మాట్లాడుకుంటేనే ఎవరికి అండర్స్టాండింగ్ మనకు అవ్వట్లేదు, మనం ఏమీ మాట్లాడితే వీళ్ళందరికీ ఎలా తెలుస్తుంది అన్నది అబ్బాయికి ఎప్పుడు ఒక ఇదంట. ఎంతో మంది గురువులది కానీ ఇవి చూస్తూ ఉంటాడంట, చూస్తూ ఉంటే ఫైనల్ భగవాన్ చూసాడ. నేను అంటే ఇప్పుడు ఒక కొబ్బరికాయ పగలాలి అంటే ఎన్నో పడిన ప్రతి దెబ్బ దానికి ఉంటుందని చెప్తారు కదా, లాస్ట్ దెబ్బ తగిలినంత ముందు తగిలిన దాని యొక్క ప్రభావం దాని మీద ఉంటుందని చెప్తారు కదా. నేను అనుకున్నాను, నేను అన్నాను భగవాన్ ఇది కదా నీకు అనేసరికి అబ్బాయి అలా అలా కాదంటే అందరూ ఉన్నారు అనేసరికి నేను ఒకసారి ఇదయ్యాను అన్నమాట. ఏంటి నేను భగవాన్నే ఇది అన్న విషయంగా అబ్బాయిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నం చేశానా అనిపించింది అనమాట నాకు. చాలా ఇది అనిపించింది మన మైండ్ అనిపించి నాకు అప్పుడు అనిపించింది. ఇప్పుడు నాన్నగారు మనకి ఎంతో మంది మహానుభావుల యొక్క విషయాలు మన లైఫ్ లో ఇన్ఫ్లు చెప్పడం జరిగింది, వాళ్ళందరి మాటలు కూడా మనకి చాలా ప్రభావితం చేసిన మాటలు ఉన్నాయి కదా.
అవును,
ఈ విషయం కనుక నేను ఈ మాట మాట్లాడినప్పుడు భగవాన్ అక్కడ ఉండి ఉంటే నన్ను రెండు మొట్టకాయలు ఎదురనిపించింది. అంత గొప్ప పిల్లలు అన్నమాట. ఇంకా ఈ ఇప్పుడు లాక్డౌన్ టైంలో అక్కడ మంగళని కటింగ్ చేస్తాడనమాట. అతను వెళ్ళి మొన్న వెళ్తే ఆ చెప్తున్నాడంట, సత్సంగం చెప్తా ఉంటాడంట ఉషా, ఇడు కూర్చోబెట్టి చెప్తున్నాడంట ఎలా ఉండాలి, సాయి గారు కటింగ్ చేస్తా, అలా అండి మీతో మీరు కొనడానికి ప్రయత్నం చేయండి.
అంటే అంటే భగవాన్ నాన్న గారి ఇన్ఫ్లుయెన్స్ లాక్డౌన్ లో మొత్తం అందరి మీద ఉందన్నమాట.
ఏంటంటే ఎవ్వరు అందులో నుంచి దాటి మాట్లాడట్లేదు ఉష, ఒక మంగళి కటింగ్ చేయించుకుని వాడి దగ్గరికి వెళ్ళినా అదే మాట మాట్లాడుతున్నాడు, ఒక పెద్ద మాట్లాడితే అది మాట్లాడుతున్నాడు. పిల్లలందరూ కూడా చాలా, ఆ అబ్బాయి చెప్పాడు లేదండి మనకి వచ్చేస్తుంది, వాళ్ళు కొంచెం ముందు వచ్చింది, మనకు కొన్ని పనులు ఉన్నాయి కదండి, పనులు అయిన వెంటనే మనకి వచ్చేస్తుంది అండి అని చెప్పాడు
అనమాట.
అబ్బాయికి ఎప్పుడు కొంచెం భయం ఉండేది అక్కడ లైఫ్ మీద ఎలాగ ఏంటి అని. ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత భయం పోతుందని చెప్పాడు. అట్లా ఈ పిల్లల ఈ జనరేషన్ అన్నది చాలా ఇదిగా
ఉంటుంది. వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. భలే అంటే చాలా గ్రాస్ప్ చేస్తున్నారు, బెటర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఇంకా తెలివిగా వివేకంగా ఉంటున్నారు.
ఒక ఎక్స్పీరియన్స్ అన్నమాట సాయికి, ఉండగా భగవాన్ అక్కడికి వచ్చారంట, ఈడు దేహం వదిలేసి భగవాన్ లో కలిసిపోయాడంట. అయినా కూడా నేను కనపడుతు ఇంకా ఇంకా నేను ఇంకా కనపడుతుందేంటి నేను అన్నది అడిగాడంట భగవాన్. మరి ఏమి అన్ని పోతాయంటారు, ఇంకా ఇక్కడ ఏమి కనపడుతున్నాయి నాకు అని అడిగితే ఆయన ఒక నవ్వి నవ్వి ఆయన దేహం వాళ్ళు చేశారంట. ఈ విషయం బంగారు ఆంటీతో చెప్పినప్పుడు అన్నారంట ఆవిడ, నీవు నేను అనగా నిత్య ఆనందమయం ఒక స్థితి కరణింపు మరణాచల అన్నది చూపించుంటారు అని చెప్పి చెప్పారంట ఆంటీ. అలా ప్రతి నిమిషం అంటే ఆ పనులు చేసుకుంటూనే ఉంటాడు, ఇవన్నీ చెవిలో పడతానే ఉంటాయి మనకి ప్రతి నిమిషం ఆయన మాటే. తిన్నంత ఎలా చెప్పారు కదా, తిన్నంత ఎలా చెప్పారు కదా అని అనమాట. తర్వాత చిన్నోడికి జరిగిన అన్ని కూడా నాన్నగారి దగ్గరే అక్షరాభ్యాసం అన్న ప్రశ్న, ఇక్కడ ఒక ఫోటో వస్తూ ఉంటుంది, అది ఏంటంటే బాగా ఆడేశాడు, ఆడేసి అక్షరాభ్యాసం చేసిన టైంలో ఆయన భుజం మీద పడుకుని రాశాడు అన్నమాట. అంటే ఎత్తుకోమన్నారు, ఎత్తుకోమంటే ఆయన
భుజం మీద వాలాడు అన్నమాట,
వాలి రాశాడు అనమాట. పంచికట్లు ఇంకన్ని ఆయన చేతి మీదే, ఎందుకంటే జనరల్ గా మాకు ఆ పంచికట్టు అది కూడా ఆనిమయలేదు ఎలా అంటారు, కానీ నాన్నగారు పెడతారు, నాన్నగారు పెడతారని అమ్మ కంపల్సరీ చేయించాలి అని ఆయన తోటే జరిగినాయి ఉష.
వెరీ నైస్, వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. సో అందరూ సపోర్ట్లో ఉన్నారు, ఫ్యామిలీ అందరూ
దయ ఉష అంతే. చాలా టైం అయిపోయింది ఉష,
అయింది టైమ్, 9:15 అవుతుంది. సో అవునమ్మా, లైక్ అదే అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే అంటే వీలైనంత మనసుకు రెస్ట్ ఇస్తూ దాన్ని అంతర్ముఖ దృష్టిలో ఉంచి లోపల, అంటే ఈ నేను ఎక్కడ బిగిన్ అవుతుందో అక్కడ ఆ సోర్స్ దగ్గర మనం పెట్టలేకపోతే
నిరంతరం ఆత్మచింతన లేకపోతే దైవనామస్మరణం చేసుకుంటూ దానికి ఇతర చింతన చేయకుండా దాన్ని మనం ఫోకస్డ్ గా సిన్సియర్ గా మనం గనక ప్రాక్టీస్ చేస్తే చాలా సహజంగా బ్యూటిఫుల్ గా మనం గమ్యం చేరుకోగలుగుతాం. సో ఈ సెషన్ అయితే ఇంకా ముగిందామ్మా. చెప్పమ్మా,
ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ క్లాస్ ఎలా చేయాలి అన్నప్పుడు చాలా టెన్షన్ అన్నమాట. ఎందుకంటే మైండ్ బ్లాంక్ గా ఉంటుంది, ఆ బ్లాంక్ లోంచి వచ్చేది ఏమొస్తుంది అన్నది మనకు తెలియదు. ప్రిపరేషన్ అన్నది నా వల్ల కాదన్నమాట, ఏదో కొన్ని పాయింట్స్ రాస్తే అందుకే మీకు ఎంత టైం కూడా పట్టేసింది, టక్ టక్ రాలేదు.
అదే పర్వాలేదమ్మా, అంటే
అంటే తెర మీద పని చేస్తున్నాము, తెర మీదకి రావాలి అంటే ఇది చాలా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన విషయం కదా. తెర వెనక పని ఆయన దైవాలు జరుగుతుంది అని అనిపించినప్పుడు అన్నారు ఉష, తెర వెనక పని ఆయన చేసినప్పుడు ఆయన నువ్వు శరణాగతి అన్నప్పుడు ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడు, తెర వెనకైతే ఏంటి తెర పైన అయితే ఏంటి అని చెప్పి వచ్చింది ఉషా. అది కూడా
బాగుంది, వెరీ నైస్, వెరీ నైస్, బాగుందమ్మా, బాగుంది. సో యాక్చువల్గా తెర వెనక ఉండి అంతా ఆయనే నడిపిస్తున్నాడు, మనం ఊరికే ఆయన ఆడించే బొమ్మల కింద మనం ఉండగలిగితే సరిపోతుంది. సో ఈరోజు సెషన్ ఇది ఇక్కడితో ముగిందామ్మా. ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఓం శ్రీ నాన్న పరమాత్మనే నమః.